హిందూ మతంలోనే కాకుండా హిందూ దేశంలోనే కాకుండా మొత్తం యావత్ ప్రపంచంలో కూడా ఎక్కువ కీర్తి వహించినటువంటి గ్రంథం భగవద్గీత. భగవద్గీతలో చెప్పకుండా విడిచిపెట్టినటువంటి విషయం ఒకటి లేదు, అన్ని విషయాలు చెప్తారు. బాగా తెలివిగల వాళ్ళ గురించి, మధ్యస్థం వాళ్ళ గురించి, కొంచెం తెలివితేటలు తక్కువ ఉన్న వాళ్ళ గురించి, అలాగే సాధకులను అందరినీ దృష్టిలో పెట్టుకుని, భక్తులను అందరినీ దృష్టిలో పెట్టుకుని చాలా విషయాలు భగవద్గీతలో చెప్తారు. గీతని పఠించటం మీరు, ఇతరుల చేత పఠింపజేయటం, ఈ రెండు కూడా పుణ్యప్రదమని చెప్తారు. మన అవతార పురుషులలో ప్రధానమైనటువంటి అవతారం కృష్ణ అవతారం. రమణ గీత అన్నారు, రఘు గీత అన్నారు, అష్టావక్ర గీత అన్నారు, ఇంకా ఎన్నెన్నో గీతలు ఉన్నాయి. కానీ కృష్ణుడు చెప్పిన దాన్ని కృష్ణ గీత అనలేదు, భగవద్గీత అన్నారు. వారు చెప్పిన గీతనే వారి పేర్లు అనేది వచ్చినాయి. కానీ కృష్ణుడు చెప్పిన దానికి కృష్ణ గీత అనలేదు, భగవద్గీత అన్నారు. అంటే కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు, భగవంతుడే చెప్పాడు. ఈ భగవద్గీతని అధ్యయనం చేసి అర్థం చేసుకుని ఎంతో కొంత ఆచరణలోకి తెచ్చుకుని మోక్షసుఖాన్ని, మోక్షానుభవం పూర్వీకులు, అనేక మంది మహాత్ములు, మహర్షులు, యోగులు భగవద్గీతను పఠించి ధరించారు. అంటే దాని లోతులు మనకు అర్థం కావట్లేదు. భగవద్గీత చెప్పేవాడు కృష్ణుడు అందరి వాడు అని చెప్తాంటే అది మనకు బాగా అర్థం అవుతుంది. పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి మనకు అలవాట్లు సరిగ్గా పుస్తకం మన విషయాన్ని బాగా అర్థం చేసుకోలేవు. మన అలవాట్లే సరిగ్గా అర్థం చేసుకోలేవు భగవద్గీత పుస్తకాన్ని. అలాగే కృష్ణ అర్జునుడు చెప్పింది భగవద్గీత, తర్వాత కృష్ణుడు ఉద్ధవుడు కూడా చెప్పాడు. అది కూడా ఉద్ధవుడు భక్తుడు, అది కూడా చాలా అపూర్వంగా ఉంటుంది. అది భాగవతంలో వస్తుంది. భగవద్గీత, భాగవతం, విష్ణు సహస్రనామాలు, గాయత్రి, ఇవన్నీ కూడా కొంతమంది భక్తులు చాలా శ్రద్ధగా పారాయణం చేస్తారు, పఠిస్తారు, ఆ మంత్రాన్ని జపిస్తారు. భగవద్గీతలో చెప్పింది ఏంటంటే దీనికి షార్ట్ కట్స్ అడ్డదారులు ఏం లేవు. అడ్డదారులు అంటే పరిగెత్తే దృష్టిది కాదు. మీరు 10 రూపాయలు పట్టుకెళ్ళి కొట్లోకి 100 రూపాయలు సరిపో అనలేరు. మీరు బజారు మీరు షాప్లోకి వెళ్ళి 10 రూపాయలు పట్టుకెళ్ళారనుకోండి మీరు, అంటే కృష్ణుడు చెప్పిన మాట మీరు అర్థమవటం కోసం ఇలా చెప్తున్నారు. మీరు 10 రూపాయలు పట్టుకెళ్ళారనుకోండి, వస్తువు 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు వస్తువు మీకు రాదు ఈ 10 రూపాయలు కానీ. అలాగే మోక్షం అనేటువంటి వస్తువుని, మోక్షాన్ని మీరు పొందాలంటే దాన్ని తగిన మూల్యం చెల్లిస్తే మీకు మోక్షం వస్తుంది. కానీ లేకపోతే రాదు. ఇది కృష్ణుడు చెప్పిన విషయం. మనస్సు కుమ్ముకోకూడదు, మీ మనస్సు మగ్గాలి. తొందర నడితే వచ్చేది కాదు. నెమ్మదిగా 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 ఓర్పుగా కృషి చేస్తే వస్తువు దొరుకుతుంది. కానీ లేకపోతే దొరకదు. మీరు తొందర పడితే కుళ్ళిపోతారు. కానీ నెంబరు ఆ మొగటానికి కూడా కొంచెం టైం పడుతుంది, కాలం కలిసి రావాలి. అంటే బహుజనక కృషి వల్ల కానీ మీరు ఒడ్డుకు రాలేరు అని భగవంతుడు భగవద్గీతలో ప్రవచనం చేశాడు. అయితే బహుజనక కృషి ఎందుకు? పురాణ ఏ వస్తువు అయితే మన హృదయంలో ఉందో ఆ వస్తువు ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా అదే ఉంది. దానికి ఏం మార్పు లేదు. అది ఎప్పుడు ఇష్టం మాత్రం, అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మాత్రంగా ఉంటుంది, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అయితే బహుజనమైన కృషిలో మా పవిత్రత అవ్వాలి. పవిత్రత లేని మనిషికి, నెలలో స్పష్టత లేని మనిషికి, ఇమయాలు, బుద్ధులు, ఏకాగ్రత లేని మనిషికి మీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నా వాడు నీకు వ్యక్తం కాదు సుమా అని భగవద్గీతలో భగవంతుడు చెప్పారు. మనకి ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత వస్తే భగవతకున్నా ఆధ్యాత్మికంగా చాలా పెద్దవాళ్ళం అయిపోతాం. ఏకాగ్రత ముఖ్యం. నిద్రారోగం వల్ల కూడా ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి ఏకాగ్రత వస్తుంది, నిదానంగా వస్తుంది. ఉపాసన లేకుండా మోక్షం రాదు. నీకు అనేక తలంపులు వస్తున్నాయి. అందులో మొదటి తలంపు నేను అనే దేవగతమైనటువంటి నేను అనే తలంపి అహంభావన. మనం ఏ మార్గంలో ప్రయాణం చేసినా, ఏ గురువుని ఆశ్రయించినా, ఏ శాస్త్రాన్ని చదివినా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ తీర్థంలో నువ్వు స్నానం చేసినా, ఎంతమంది పెద్దల్ని ఆశ్రయించినా పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకోబోతే నీకు మోక్షం రాలిపోయా, దీనికి అడ్డదారులు ఏం లేవని భగవంతుడు చెప్తున్నారు. ఆత్మ నువ్వు కానిదాన్ని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కానిదాన్ని నేను అనుకుంటున్నావు, అనాత్మను చూసి అనాత్మ అనుకుంటున్నావు, అసత్యాన్ని చూసి సత్యం అనుకుంటున్నావు. అంటే అనాత్మ ఎందు నీకు ఆత్మ బుద్ధి కలిగి నువ్వు కాని కానీ ఎందు నేననే బుద్ధి కలగటమే అహంభావన. నువ్వు ఎలా పోగొట్టుకుంటావో అది పోగొట్టుకుంటేనే కానీ నువ్వు చలించవయ్యానని ఆచార్య స్వామి వారు చెప్పారు. నీకేదో మార్గాలను ప్రయాణం చేసి నువ్వు తొలగించుకోవాలి. ఇది ఒక రోగం. అనాత్మ ఎందు నీకు ఆత్మబుద్ధి ఉంది, అసత్యం ఎందుకు సత్య బుద్ధి ఉంది, అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటున్నావు. ఇది ఇది పోగొట్టుకుంటే నువ్వు ఎవరిని ఆశ్రయించినా నీకు మోక్షం లేదు. ఆ దేహాన్ని దాని చెప్పలేదో పండి. దేహం ఎందుకు వచ్చిందంటే ఒక మనిషికి ఒక కర్మ ఉంటుంది. ఎవరి కర్మ అంటే కడమ నీకేలా అన్నారు భగవాన్. కర్మను బట్టి జన్మ వచ్చింది, జన్మను బట్టి కర్మ వచ్చింది, కర్మను బట్టి జన్మ వచ్చింది, జన్మను బట్టి కర్మ వచ్చింది, ఎలా అనుకోకుండా ఈ జన్మ కర్మలు ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకుని ఎవరికి వస్తున్నాయో వాళ్ళని తొలగించుకుంటే నీకు మోక్షం కలుగుతుందని రమణాచార్యుడు చెప్పారు. ఇది ఒక చక్రం. జన్మ వచ్చింది, కర్మ చేస్తాం, కర్మ చేస్తే మళ్ళీ జన్మ వస్తుంది, జన్మ వస్తే కర్మ చేస్తాం, మళ్ళీ కర్మ చేస్తే జన్మ వస్తుంది. సరే సరేది నీకు అంటుంటే లేదు దీనికి. అంటే రెండు ఎవరు కలుగుతున్నాయి, జన్మెవరికి, కర్మెవరికి, పునర్జన్మకని విచారణ చేసుకుని ఎవరికి వస్తున్నాయి, దాన్ని తొలగించుకోవడం నీ వీరిని ఉపయోగించి దాన్ని తొలగించుకుంటే నీకు మోక్షం వస్తుందని చెప్పారు. అది దేహాన్ని దాని గట్టికి విడిచిపెట్టి నీ ప్రారంభంలో గౌరవం ఉంటే గౌరవం వస్తుంది, అగౌరవం ఉంటే అగౌరవం వస్తుంది, ధనం ఉంటే ధనం వస్తుంది, లేకపోతే నీకు హోదా కావాలంటే హోదా వస్తుంది, అధికారం వస్తుంది, ఏదో వస్తుంది దానికి. అది నిజం కాదు, ఇది నిజం కాదు. అని దేహం ఎందుకు వచ్చింది, పూర్వజన్మలో రకరకాల కర్మలు చేశాం, ఆ రకరకాల కర్మలు బట్టి మనకు రకరకాల మనసు వచ్చి రకరకాల శరీరాలు వచ్చాయి. అని చేత దేహాన్ని దాని గతికి విడిచిపెట్టేసి నువ్వు విచారణ చేసుకుంటే తరిస్తావు. ఇప్పుడు కారు వెళతామనుకోండి, ఏదైనా సైకిల్ అడ్డు వచ్చినా, ఎవరైనా దూరం అడ్డు వచ్చినా, మనుషులు అడ్డు వచ్చినా బ్రేక్ వేస్తూ ఉంటాం. ట్రాఫిక్ జామ్ పడతా ఉంటుంది అనుకోండి, 5 నిమిషాలకు ఒకసారి మన గమ్యాన్ని దాటంలో చాలా టైం పడుతుంది. అలాగే నువ్వు మోక్షం పొందడానికి సాధన చేస్తున్నప్పటికీ ఈ మధ్య మార్గంలో ఎవరో నేను పడుతూ ఉంటారు. సంతోషం వస్తున్నప్పుడు బ్రేక్ అయిపోయి సాధనకు బ్రేక్ పడిపోతాయి, లేదా ఎవరో నేను తిడతా ఉంటారు, అప్పుడే నీ మనసు కుంగిపోతూ ఉంటుంది, అప్పుడే నీ సాధనకు బ్రేక్ పడిపోతుంది. మనం కారులో ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువగా ఎదురుగా ఎవరో ఒకరు వస్తాడు అడ్డు వస్తాడు, ఆ ప్రయాణం ఎలాగ సాగదు. నిమిష నిమిషానికి ట్రాఫిక్ జామ్లు పడితే ఆ ప్రయాణం ఎలాగ సాగదు. నువ్వు మోక్ష సాధన చేస్తున్నప్పుడుగా దేహానికి సంబంధించినటువంటి విషయాలు నేనే ఆరోపించుకుని నువ్వు పెద్దవాడు అంటే సంతోషించు, నువ్వు పెద్దవాడు కాదంటే కుంగిపోయి ఇటువంటి వాళ్ళన్నీ పెట్టుకుంటే నువ్వు సాధన చేసినది ఎవరికి సాగలేదా అంటున్నారా రమణాచార్యులు. కర్మను బట్టి దేహం వచ్చింది, దాని గట్టిగా దాన్ని వదిలేసి నీ పనిని చూసుకో. కర్మ వల్ల వచ్చింది మంచిదైనా చెడ్డదైనా తాత్కాలికము అనుభవిస్తే పోతుంది. నేను మంచి చేశాననుకోండి దానికి ఫలితం వస్తుందో అనుభవిస్తే పోతుంది. అది మంచి కర్మకైన ఫలితమైనా చెడ్డ కర్మకి ఫలితమైనా అది పోయి కానీ ఉండి కాదు, కాల ప్రవాసంలో కొట్టుకుపోతుంది. మీకు ఏదైనా అధికారం వచ్చిందనుకోండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే తర్వాత పోతుంది. ఇది కర్మఫలం. అది కర్మఫలం శాశ్వతం కాదు, తాత్కాలికమైంది. కర్మఫలం కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఇక్కడ ఆధ్యాత్మం వచ్చిన మామూలు కదా, ఆధ్యాత్మానికి వచ్చినా ఆ ప్రవాహం కాల ప్రవాహం వచ్చే వరకు అది కొట్టుకుపోతుంది. అంటే అన్ని అది విడిచిపెట్టి అని అనాత్మ విషయాలు. మంచి వచ్చిన అనాత్మే, చెడు వచ్చిన అనాత్మ, ఇవన్నీ దృశ్యాలు అన్నమయ్యా. ఎక్కడ చెప్పాడు కృష్ణుడు? కృష్ణుడు ఇంకా వారం రోజులు శరీరం నడిచిపెడతాడన్నదో వద్దవరకు తెలుస్తుంది. కృష్ణాన్ని వెళ్ళిపోతున్నామని తెలుస్తుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టి, ప్లానెట్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని తెలుస్తుంది నాకు. ఏదో నీ పదాలను ఆశ్రయించుకున్నాను, నీ పదాలను సేవించుకుంటున్నాను తరించడం కోసం. అంటే నేను వెళ్ళిపోయినప్పుడు నన్ను కూడా తీసిపోతే బాగుంటుంది, నేను కూడా నేను కూడా వచ్చేద్దాం ఉంది నాకు అని వద్దవుడు కృష్ణుడిని అడిగాడు. నీతో పాటు నేను వచ్చేస్తాను, నువ్వు వారం రోజులు కృష్ణుడు వెళ్ళిపోతాడని చెప్పుకుంటున్నారు. అయితే నీతో కూడా నన్ను కూడా తీసుకెళ్ళి ఇంచడం నీ పాదాలు తప్పించి నాకు ఇంత లోకంలో కావాల్సిందంటే ఏమి లేదు అని వద్దవుడు కృష్ణుని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు వద్దవుడు కూడా ఏమని చెప్పాడండి, నా పని అయితే అయిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, నీ పని ఇంకా అవ్వలేదు, ఆ పని పూర్తి చేసుకుని రా అన్నాడు. అంటే ఈ దేహం ఇది కింద అర్థం చేసుకో, ఈ దేహం ఏ ప్రారంభం కోసం వచ్చిందో, ఏ పని కోసం వచ్చిందో పని పూర్తి అయిపోయింది వెళ్ళిపోతున్నాను. నీ దేహం ఏ పని కోసం వచ్చిందో పని ఇంకా పూర్తి అవ్వలేదు, పూర్తి చేసుకోవాలి కన్నర కూడా వచ్చేస్తామనుకుని వెళ్ళిపోతున్నాను. మళ్ళీ పని పూర్తి చేయడం ఈ భూమి మీద మళ్ళీ రావాలి, మళ్ళీ శవాన్ని ఏం చేసుకుని మళ్ళీ ఏం తిరుగుతావు ఇక్కడికి. అంటే వద్దవాడు ఏ పని నిమిత్తం వచ్చిందో పని ఇంకా పూర్తి కాలేదు, ఆ పని పూర్తి అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఐక్యం ఉంటావు, పని ఏదో పూర్తి చేసుకో. ఇమీడియట్గా నా కూడా రావటం నీకు కుదరదు. అంటే నీ పని ఇంకా పూర్తి కాలేదు, నీ దేహం ద్వారా జరగవలసిన పని ఇంకా పూర్తి కాలేదు, అది పూర్తి అయిన తర్వాత నాలుగు నేను వాయిచ్యమవుతావు అంటే తొందరపడకు అని చెబుతూ సాధనకు సంబంధించిన రహస్యం ఇప్పుడు చెప్తాడు పరమాత్మ ఉద్దవుడు. నువ్వు శివునితో వినే విషయాలన్నీ అనాత్మ, అవి పనికొచ్చి కాదు, అనాత్మే. కళ్ళతో చూసే దృశ్యాలన్నీ అనాత్మ, అది ఆత్మ. నీ మనస్సుతో అనుకునే ఊహలు, నీ కోరికలు, నీ ఊహలు, నీ సంకల్పాలు, నీ తలంపులు, నీ ఆవేశాలు, ఎమోషన్స్, ఇవన్నీ అనాత్మ, ఇవన్నీ సత్యం కాదు. నీ కళ్ళతో నీ కంటితో చూసేది సత్యం కాదు, నీ చెవితో వినేది సత్యం కాదు, నీ మనస్సుతో ఊహించేది సత్యం కాదు, నీ మనస్సుతో సంకల్పించేది సత్యం కాదు అయ్యా. చెప్పింది ఈ మనస్సుతోటి, ఈ మాటతోటి, ఈ రెండు కలిసి ఏంటి, మనం ఎంతగా భగవంతుని తెలుసుకోలేము అని చాలా గౌరవం వెళ్ళిపోయినట్టుండే. భగవంతుని తెలుసుకోవడానికి వేదం చెప్తుంది, మనస్సుతోటి మాటతోటి ఈ రెండు చాలా గౌరవం వెళ్ళిపోయినట్టు నేను తెలుసుకుంటాము, ఈశ్వరుని తెలుసుకుంటాము. చాలా గౌరవం వెళ్ళిపోయిన తర్వాత తెలిసిందంటే మన వల్ల కాదు తెలుసుకోలేము పరమేశ్వరుని. అప్పుడు వెనక్కి వచ్చేసి మనం పరమేశ్వరుని తెలుసుకోలేము, మనం అడిగిపోతే పరమేశ్వరుడు తెలుస్తాడని వెనక్కి వచ్చేసి అనడం మొదలెట్టారు. మనస్సుతోటి మాటతోటి పరమేశ్వరుని తెలుసుకోండి, ఒకటి తెలుసుకుందామని ప్రయత్నం, ఈ జన్మ ప్రయత్నం చేసి మళ్ళీ వెనక్కి రావాల్సిందే. మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకేది మనం తెలుసుకోలేకపోతున్నాం, ఈ రెండు ఆలోచించి మనం తెలుసుకోలేకపోతున్నాం అని అర్థం చేసుకుని ఇలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే తెలియబడదు, ఈ రెండు అడిగి మనం అడిగితే తెలియబడుతున్నాయి. మళ్ళీ వెనక్కి వచ్చేసి వెళ్ళిన దూరంతో మళ్ళీ వెనక్కి వచ్చి అనగడం మొదలెట్టారు. అడిగిన తర్వాత వస్తువు వ్యక్తమైందటం అంచెలు ఉందా, సత్యం ఎక్కడవలేదు, సత్యం హృదయంలో ఉంది. నేను నీ జన్మలెత్తినా నీకు స్ఫురించదు, ఎన్ని జన్మలెత్తినా నీ హృదయంలోనే వస్తే నువ్వు స్ఫురించదు, నీకు నీ జన్మలెత్తినా నీ హృదయంలోనే వస్తే సత్యం నువ్వు స్ఫురించదు. అంటే నీలో అపవిత్రత ఉన్నప్పుడు, నీలో కొరత ఉన్నప్పుడు, నీ దేహం చుట్టూరు నీ కోరికల చుట్టూరు తిరుగుతున్నప్పుడు నీ హృదయంలో మన సత్యం ఎలా స్ఫురిస్తుంది. మనస్సు ఇంద్రియాలు ఎక్కడైతే అణిగిపోతాయో అక్కడ నీకు సత్యం. అంటే నువ్వు పవిత్రుడైనప్పుడు, నీ బుద్ధి శుద్ధి అయినప్పుడు, నీ మనస్సుకి పవిత్రత వచ్చినప్పుడు, ఎక్కడైతే పవిత్రత ఉందో ఆ పవిత్ర మానసం పట్ల, ఆ పవిత్రమైన మానసానికి హృదయంలో ఉన్న సత్యం స్ఫురిస్తుంది అన్నాడు కృష్ణ. ఊరికే కన్నారు పడిపోర్చలేదు నువ్వు, నీ మైక్ ఉందనుకో, నా కళ్ళకు మైక్ కనపడటం లేదనుకో, లేదనుకుంటున్నాను నేను, ఓన్లీ లేదనుకుంటున్నాను, అక్కడ వస్తువు లేదనుకుంటున్నాను, కానీ వస్తువు ఉంది, నా కళ్ళలో దోషం ఉంది, నా కళ్ళలో దోషాన్ని తీసేసుకుంటే వస్తువు కనిపిస్తుంది, బుద్ధి కూడా వెయ్యి జన్మలెత్తాను మనకు కలగటం లేదు. అంటే నా కళ్ళకి మైక్ కనపడటం లేదు కాబట్టి లేదనుకుంటున్నాను అక్కడ, నా కళ్ళలో దోషం అనేది కనిపించడం లేదు, కనీసం స్ఫురిస్తే నీకు ఇక కళ్ళలో దోషం తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తా, వస్తువు కనిపిస్తుంది అంతా భగవంతుడే అనుకో, అంతా భగవంతుడే అనుకో, అంతా ఈశ్వరుడే. ఇది వేరు అది వేరు అనుకోవద్దు, అది వేరు ఇది వేరు అనుకోవద్దు. నేను ఎవరైనా బాధపడుతున్నాడు అనుకో, భగవంతుడే వాడు రూపంలో బాధపడుతున్నాడు అనుకో, నేను గీయవాడు దేవుడే, నేను గీయవాడు బాధపడుతున్నాను అనుకున్నవాడు దేవుడే, హృదయంలో ఉన్నవాడు దేవుడే. ఈ మొగ్గని అడిగి ఎవరి చేయి అంటే ఒకటే మొగ్గ, ఇదంతా ఉంటే అది అదే ఇది ఇది అది ఏమి తేడా లేదు, శరీరం ఉన్నా లేకపోయినా లోకం కనిపించిన లోకం కనిపించకపోయినా అంతా దేవుడే అనుకుంటే అనుకుని ఇక్కడ వచ్చింది. ప్రాణంలో బాధపడుతున్నారనుకోండి, అది దేవుడు రూపం ఎలా బాధపడుతున్నారంటే నీకు ఉద్రేకం కాదు, అంతా దేవుడే, అంతా అంతా ఈశ్వరుడు, అంతా ఉంటే మొత్తం అని తక్కువ నీకు అర్థం కావాలి. బ్రహ్మను నీ హృదయంలోని బ్రహ్మము నీవే అన్న సంగతి నీకు తెలియకపోతే నీకు శాశ్వత సుఖం, నిజమైన సుఖం రానే రాదు. రకరకాల సుఖాలు లోకంలో ఉన్నాయి, ఈ సుఖాలు నిజమే కాదు, వాస్తవం కాదు, యథార్థం కాదు, ప్రజలు భవిష్యత్తులో లోకాలు తీసుకొస్తాయి. అంటే నీకు నిజమైన సుఖం నీకు కావాలంటే, వాస్తవమైన సుఖం కావాలంటే, టెంపరీ కాకుండా పర్మనెంట్ పోస్ట్ పర్మనెంట్ సుఖం కావాలంటే అది హృదయంలో నిజమే ఇవ్వగలదు. కానీ మీడియాలు ప్రపంచం ఇవ్వలేదు పర్మనెంట్ సుఖం. అంటే ఒక ఆత్మసుఖం తప్పించి, ఆత్మశాంతి తప్పించి, మిగతా భోగం అనిపించే భోగాలన్నీ కేవలం తాత్కాలికం, దానికి ముగింపుంది ఆదివం. అంటే తాత్కాలికమైన భోగం నిజం కాదు, అంటే నువ్వు అనుభవించే ప్రతి భోగం కూడా నీకు రోగంగా మారిపోతుంది పరిణామం. అంటే వద్దవాడు ఏదో కొంతమంది ధనం సంపాదించుకుంటారనుకుంటున్నారు, కొంతమంది యశస్సు సంపాదించుకోవాలనుకుంటున్నారు, అనేక రకాలు ఎవరి కర్మను బట్టి ఎవరో వాసన బట్టి ఎవరు సంపాదించుకోవాలనుకుంటున్నారు. నువ్వు ఆనందాన్ని సంపాదించుకో, నువ్వు ఆనందాన్ని సంపాదించ ఎక్కడ నువ్వు హృదయంలో ఉంది ఆనందం అక్కడికి వెళ్తే నీకు తెలుస్తుంది. అందరూ తలవడు సంపాదించుకుంటున్నారు, నువ్వు ఆనందాన్ని సంపాదించుకో అన్నాడు పరమాత్మ. ఆత్మజ్ఞానం గురించి నీకు ఎవరైతే ఉపదేశిస్తున్నాడో, ఎవరైతే బోధిస్తున్నాడో వాడిని గురువుడు అని అంటాడు. కానీ శ్రీ రమణ పరిభాషగా పదానికి ఇంకా సూక్ష్మమైన విమర్శనం ఉంది. గురు అంటే కేవలం అనేక ఆత్మజ్ఞానాన్ని, ఆత్మశాంతి గురించి, ఆత్మలోని ఆనందం గురించి వివరించేవాడు మాత్రమే గురువు కాదు. ఆయన దృష్టిలో అసలైన గురువు అంటే తన ఆత్మ సాక్షాత్కారం పొంది, అంటే తాను పొంది బోధించాలి వాడు. తను బోధిస్తూ తన అనుభవాన్ని కూడా అందులో నిరసన చేసి ఇతరులను కూడా ఆ స్థితిని పొందించడానికి సహాయ సహకారం ఇస్తూ, వాడికి బోధిస్తూ అనుగ్రహాన్ని కూడా ఇస్తూ, వాడికి అనుగ్రహాన్ని కూడా ఇస్తూ ఆ వస్తువు ఏదైతే పొందాలో ఆ వస్తువుని ఇతర చేత పొందింపచేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడు గురువు. నిజం వీరే, నిజమో వీరే, కానీ కళ్ళతో చూసేది నిజం కాదు, శివుడితో విన్నది నిజం కాదు, నీ మనస్తో ఆలోచించేది నిజం కాదు. ఎవరు అనాత్మే, నీ చేత చూడబడేది అంతా కూడా అసత్యమే, కానీ సత్యం కాదు, అనాత్మే కానీ ఆత్మ కాదు. అంటే ఈ విషయం కృష్ణుడు ఉద్యోగుడికి చెప్పిన విషయం మనకు అర్థమైతే దేనికి అసక్తి అవ్వండి. అంటే భగవాన్ చెప్పేది ఏంటంటే భగవద్ అనుగ్రహం ఎప్పుడూ ఉంది, భగవద్గ్రహం ఎప్పుడు, భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు. భగవంతుడు ఒకప్పుడు నుండి మరొకప్పుడు లేకపోవడం లేదు, ఒకప్పుడు నుండి మరొకప్పుడు లేకపోవడం కానీ, ఒక స్థలంలో ఉండి మరొక స్థలంలో లేకపోవడం కానీ, ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో కానీ లేకపోవడం కానీ కాదు, అన్ని కాలాల్లో ఉన్నాడు, అన్ని ప్రాంతాల్లో ఉన్నాడు, అన్ని దేశాల్లోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అంటే దేశకాలకి అతీతంగా ఉన్నాడు, దేశకాలలో ఉన్నాడు, అంతటా కూడా అంతటా ఉన్నాడు. కానీ మీ కిందటం వల్ల మీకు జరుగుతుండేది అంతటా ఉన్న వస్తువు, మీ కిందటం పోగొట్టుకోవడం మానేసి దేవుడు లేవుడు అని అంటున్నావయ్యా అంటున్నాడు అక్కడ భగవంతుడు. మబ్బులకి కింద ఉంటాడు సూర్యుడు, మబ్బులకు పైన ఉంటాడు. కానీ ఆ మబ్బు ఏం చేస్తుందంటే సూర్యుడు మనకు కనపడకూడదు, మబ్బు ఏం చేస్తుంది సూర్యుడిని మనకు కనపడినావు, అప్పుడు ఎవరుకుంటే మన సూర్యుడు లేదని అనుకోవచ్చు. అదేవిధంగా మీ మనస్సు కల్పించిన విషయాలు, మీ మనస్సు కల్పించిన సమస్యలని, ఆ సమస్యల వల్ల ఆ ఉన్న వస్తువులు ఉన్నట్టుగా నువ్వు చూడలేకపోతున్నావు. నేను మనస్సు యొక్క చేపలు, నీలో ఉన్న తిండతనం, నీలో ఉన్న క్రమశిక్షణ లేకపోవటం, ఏ కారణాలకు వస్తువు తెలియకపోవటం కానీ లేకపోవటం వల్ల కాదు అయ్యా. అంటే భగవాన్ ఉన్నాడు చెప్పారు, మనకి గాలిగ్రామంలో ఇటువంటి ప్రకృతి ఎదురిచ్చారు వాళ్ళు వచ్చే సమస్యల కంటే, ఎక్కడ పడడానికి ఇంట్లో కూడా వచ్చే పెంచుల కంటే, లేదా పరిసరాలు లేకపోవడం వచ్చే ఇబ్బందుల కంటే మీ మనస్సు కల్పించిన బాధల వల్ల మీరు ఎక్కువ కష్టపడుతున్నారు, దుఃఖపడుతున్నారు అని చెప్తారు. అంటే మీ మైండ్ క్రియేట్ చేసే సమస్యల వల్ల మీరు ఎక్కువ బాధపడుతున్నారు. కొన్ని ఇంట్లో అత్తపడలకు పేచుకు వచ్చి, తోడుకోడలకు పేచు వచ్చి, ఇటువంటి పేచుల వల్ల ఇప్పుడు 10 ఎకరాల బాధ, 10 వస్తాయి అనుకోండి మీకు బాధలు. ఈ గాలి వల్ల వల్ల పంటలు సరిగ్గా పండకపోవటం వల్ల తప్పిది వైపు ఇచ్చారు కదా, ఒక 10% వస్తాయని కొన్ని బాధలు, లేదా 180 బాధలు మీ మనస్సు వల్ల వస్తాయనే సంగతి మీకు తెలియజేస్తారు. మీ మనస్సే కల్పిస్తారు. మన మనస్సు కల్పించిన సమస్యలు కూడా ఎక్కువ బాధపడతాం, కల్పించేది అదే, అందులో పడేది నలిగిపోయేది అదే. మరి అందరి నుంచి నన్ను బయటికి విడిపించమని భగవంతుని ప్రార్థించింది అదే. దానికి ఒక పని ఇదే పని, ఏదో కూడా కల్పించడం, అక్కడి నుంచి దుఃఖపడటం, ఆ దుఃఖం నుంచి బయటకు రమ్మని దేవుని ఒకటి వేసుకోవడం, దేవుని ప్రార్థించడం, పని లేదు అదే పాటి ఆయన తీసేస్తే ఏకూడవారు అంతా మనం కల్పిస్తాం. నీ దుఃఖం అంతా కూడా మనం కల్పిస్తుంది, నీ టెన్షన్, నీ బాధ, నీ విషాదం అంతా కూడా నీ మనం కల్పించింది. అందుకే భగవంతుడు చెప్పాడు మనస్సు ఉంటే అంతా ఉండదు, లేకపోతే ఏది లేదు. అయితే గురువులందరిని ప్రార్థించడం, ఈశ్వరుణ్ణి ప్రార్థించడం మనో చాపల్యం ఆపు చేయడానికి. మనసులో ఎప్పుడైతే వాంటరింగ్ ఆగిందో, గ్యాదరింగ్ ఆగిపోయిందో, ఉన్న వస్తువు నీకు ఉన్నట్టుగా స్పష్టంగా, అస్పష్టంగా కాదు, అరచేతిలో ఉన్న వస్తువు నీకు ఎంత స్పష్టంగా గోచరిస్తుందో అంత స్పష్టంగా నీకు వస్తువు వ్యక్తమవుతుంది. ఎప్పుడు నీ మనసు యొక్క చాపల్యం, వాంటరింగ్ గ్యాదరింగ్ అది ఆగిపోయిన ఈ బయట గురువులు చేసే పని ఏమీ లేదు. లోపల గురువుకి దారి చూపించడానికి బయట గురువులు అందరూ చేస్తున్నారు. భగవత్వాన్ని దేవగతమైనది, స్నేహం అనేది దేవగతమైనది, యువత అనేది దేవత అభ్యాసం పోయినప్పుడు ఏమీ పోతాయి. కానీ గురువుతో మీరు కనుగొనడం జన్మ జన్మ నుంచి అలా కొనసాగుతుంటుంది. మీరు తత్వం తెలుస్తూనే కానీ సుఖం తెలియదు లేదు, తత్వం తెలుస్తూనే కానీ దయ్యం అంటే ఏంటో నీకు తెలియదు, తత్వం తెలుస్తూనే కానీ చాలా వస్తుందంటే ఏంటో నీకు తెలియదు. అసలు దాన్ని పొందింపజేయడం కోసం జన్మ జన్మలకి నీ కూడా వస్తే నిన్ను వెంటాడు, నేను తల్లి గురికి వస్తూ నేను వెంటాడు, ఎక్కడ మీ జీవితానికి మనకు చెప్పాలి, నువ్వు ఏ దోషాల నుంచి నేను విడుదల చెయ్యాలో, ఏ దోషాల నుంచి విడుదల పొందటానికి ప్రయత్నం మొదలు పెడితే నువ్వు ఎంతకు నువ్వు ప్రయత్నం బయటకు రాలేదు కానీ అప్పుడు గురువు సహకరించి ఆ దోషం నుంచి నేను విడుదల చేస్తాడు. ఈ జన్మ జన్మలు కొనసాగిస్తూ ఉంటాడు. నీకు సత్యం తెలిసే వరకు వాడే గురువు. ఇతరులో ఉన్న గుణాలను కూడా దోషాలుగా చూసే బుద్ధి ఉంటుంది మనకు. మనకు ఎలాగైనా గుణాలు లేవనుకోండి, ఇతరులు ఎవరికైనా మంచి గుణాలు ఉంటే వాళ్ళు కూడా దోష ఆ గుణం కూడా దోషం కింద కనిపించే పాడు ఉంది మనకి. ఇంట్లోకి బాగుపడతాం మనకి. మనకు ఎలాగైనా మంచి గుణాలు లేవు, ఇప్పుడు ఇతరులకు ఎవరికైనా మంచి గుణాలు అనుకోండి, ఆ మంచి గుణాలు కూడా దోషాలతో చూస్తున్నాం. అంటే ఈ పాడు బుద్ధి నుంచి నేను విడుదల చేయడం కోసం ప్రతి విధంగా నేను కూడా వేస్తాడు. నీకు మార్గం చూపించడానికి ఒళ్ళు వస్తువును ఉన్నట్టుగా గుర్తింపు చేయడానికి నేను వెంటాడుతూనే ఉంటాడు. ఈ బయట గురువులందరూ కూడా నీ లోపల ఉన్న వస్తువుకి అంటే నీకు సుఖస్వరూపం ఆనందం, ఆనందం ఎక్కడైతే ఉందో ఆనంద సాగరంలోకి, ఆ శాంతి సాగరంలోకి, ఆ శాంతి సముద్రంలోకి నేను తీసుకెళ్ళే వరకు బయట గురువు వెంటాడుతూనే ఉంటాడే. నువ్వు ఎక్కడున్నా, ఏ జన్మలో ఉన్నా, స్త్రీ రూపంలో ఉన్నా, పురుషుడు రూపంలో ఉన్నా, ఒకరి జంతువు రూపంలో ఉన్నా, ఒకవేళ కారణాన్ని బట్టి మా స్త్రీ రూపంలో వెళ్ళడానికి, పురుష రూపంలో వెళ్ళడం, జంతు రూపం వచ్చినందుకు జంతు రూపంలో కూడా నన్ను నిమిడిచి పెట్టడం వాళ్ళకు. ఏదైతే పూర్ణ వస్తువు అదే సత్యం, ఏదైతే సత్యమో అదే పూర్ణం. అయితే ఆ వస్తువు నీకు అనుభవానికి మిగిలించే వరకు నేను గురువు వెంటాడుతూనే ఉంటాను, విడిచిపెట్టే సమస్య లేదు. అదే పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క. ఒకవేళ నీకు బాల్య గురువు దక్కకపోతే మీ ఇంటికారి పని మనిషిని గురువుగా తీసుకోవాలి అన్నాడు రామకృష్ణ పరమహంస. మీ ఇంటికారి పని మనిషి ఉంటారు, ఆ పని మనుషులు మీరు గురువుల కింద తీసుకోవడం నాకు పరమహంస. ఏమిటంటే ఆయన ఏమన్నాడంటే ఆ పని మనిషి మీ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది, మీ పిల్లల్ని ఎత్తుకుంటుంది, మీ మనవరం ఆడిస్తుంది, వేరే వాళ్ళు చేస్తూ ఉంటుంది, బట్టలు తిరుగుతూ ఉంటుంది. మీరు మీ ఇంట్లో ఎలా తిరుగుతారో మీ పని మనిషి కూడా అలా ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది, అనుకున్నా చేస్తూ ఉంటుంది. మీ మనవరాలు ఎత్తుకుంటుంది, మా శాంతి మా శాంతి మా శాంతి అంటూ ఉంటుంది. అందరూ పిల్లలు ఎత్తుకు తిప్పుతూ ఉంటుంది, బలాడుకంటే బలాడుకెడుతుంది. మీ పనులు మీరు ఎలా చేసుకుంటున్నారో మీ పని మనిషి కూడా అలాగే చేసి పెడుతుంది. అక్కడ అవసరం మీరు పని మనిషిని విడిచిపెట్టేసి మీ ఇల్లు ఎక్కడికి వెళ్తే పని మనిషిని విడిచిపెట్టి చూసి మీరు వచ్చేస్తున్నారు కదా, ఎవరు చేస్తాను మీ పని మనిషి. ఇదే రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. తన దాని హృదయంతో రాళ్ళు, తన నా మూలలు, తనకి ఆ ఎక్కడో లోపల, కానీ వెళ్తా నాది కాదు అని ఆ పని మనిషికి తెలుసు. అదేవిధంగా నువ్వు ఇంట్లో జీవించినట్లు కూడా ఈ ఇంట్లో ఉన్న జనం ఈశ్వరుడు మనుషులు అనుకో, నీ సొంతం అనుకోవద్దు. ఆ పని మనిషిని ఎంత చేస్తుంది ఇదంతా నాదే అనుకో. అలాగే ఇంట్లో నువ్వు ఏదైనా పని చేస్తే ఇదంతా నాదే నువ్వు చేయకు, అది ఈశ్వరుడు సంబంధించిన పని నేను చేస్తున్నాను భావంతో వచ్చి. అంటే ఇది నేర్చుకోండి, టెక్నిక్ నేర్చుకోండి. భగవాన్ ఏం చెప్పారంటే రైల్వే స్టేషన్ నేర్చుకున్నారు బదనం నేర్చుకోమన్నారు. రైల్వే స్టేషన్ మాస్టర్కి ఒకసారి కలెక్షన్ ఎక్కువ వస్తుంది తీసుకెళ్ళి బ్యాంకులో పడేస్తాడు, ఒకసారి కలెక్షన్ తక్కువ వస్తుంది ఇవన్నీ బ్యాంకులో పడేస్తాడు. ఎక్కువ వచ్చినప్పుడు సంతోషం లేదు, తక్కువ వచ్చినప్పుడు దుఃఖం లేదు. ఇంకేదించి డబ్బంతా గవర్నమెంట్ ఉందో ఆయనకు తెలుసు. ఇవన్నీ డబ్బంటే అలాగే నీ ఇంట్లో నీ ఇంట్లో ఉన్న మనుషులకి నువ్వు సేవ చేయాలి. అంటే ఈశ్వరు సంబంధించిన జీవాలు అనుకోకు, జీవాలు అనుకో. నీ దేహమేది కానప్పుడు వాళ్ళ జీవాలు ఎలా అవుతాడు అంటే జీవాలు అనుకోకు. మనలో పనిచేయాలి, లాభం రావచ్చు నష్టం రావచ్చు. జీవాళ్ళు అనుకోవడం నీకు దుఃఖం వస్తుంది. ఇదంతా నీది కాదు, ఇదంతా ఈశ్వరుడు అనేది. నువ్వు పని చేస్తే నీకు అప్స రావు, డౌన్స్ రావు, ఎచ్చు తగిలిపోతా నీ బుద్ధిలో. ఎచ్చు తగ్గు ఎప్పుడైతే నీ బుద్ధిలో పోయినో నీ నిర్మలత్వం వస్తుంది, నిష్కలత్వం వస్తుంది దానికి ఏ బుద్ధికి. అప్పుడు నీ హృదయం నువ్వు సత్యం నీకు స్ఫురిస్తున్నవయ్యా అన్నారు. అంటే ఎన్ని శాస్త్రాలు తెలిసినా ఆ మనసులో నిర్మలత్వం, ఆ నిష్కలత్వం, ఆ కుదిరో రాకపోతే, ఆ చెండకరణం కనుక పడకపోతే వస్తువు నీకు వ్యక్తం కాదు. నీ చూపులో ఉన్న దోషంలో, నీ కంటిలో ఉన్న దోషంలో వస్తే కనిపించడం లేదా బుద్ధి నీకు రావటం లేదు, అసలు వస్తువు లేదు అనుకుంటున్నావు. ఇది చెప్పడానికి గురువు నీ దగ్గరికి వస్తాడు. వచ్చి ఊరుకోడు, నీ కంటిలో ఉన్న దోషాన్ని తెలుస్తాడు. ఆ వస్తువు నీకు వ్యక్తమయ్యే వరకు నిన్ను గంట పెడతాడు, అదే నీ మూతులు పెడతాడు. గురువు కన్నాడు పడితే నువ్వు ముందుకోవడానికి రోజు కూలిపోతావు. అంటే నువ్వు ముందుపోయే పక్కనకి వచ్చే వరకు నిన్ను గంటాడు, అప్పుడు నిన్ను మొగ్గ పెడతాడు వాడు. కొంతమందికి మాటలో కరటం ఉంటుంది, చేతలో కరటం ఉంటుంది, ఆ కళలో శాంతి ఉండదు, మనసులో కుదిరి ఉండదు. దుర్వాసన లేకన సద్వాసన ఉండవు, దురాచారం లేకన సదాచారం ఉండదయ్యా. ఒకవేళ నీకు దురాచారం ఉన్నా లోకండి నేను విమర్శించినా గురి విడిచి పెట్టడం నీకు సదాచారం అయితే తీసుకునే వరకు, ఆ స్వాధీనమే ఆ సమృద్ధి నీకు కలిగే వరకు, ఒకవేళ లోకండిని హెచ్చరించినా గురువుని నేను విడిచిపెట్టడం. ఇప్పుడు గురువు అంతట వాడు నేను చేసే వరకు వాడే గురువు. ఇప్పుడు మీ బిడ్డలు ఎవరైనా చెడిపోయాడు అనుకున్నప్పుడు ఆ గ్రామం వాడు చెడిపోయాడు చెడిపోయిన గ్రామం ఉంటుంది, తల్లి మటు కలగా అనుకుంది, వాడిని బాగుచేయాలనుకుంటుంది, వాడి గురించి బాధపడుతుంది, వాడి గురించి విలపిస్తుంది, వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. గురువు కూడా అటువంటి వాడు గ్రామం విడిచిపెట్టేస్తున్నాను కానీ తల్లి విడిచిపెట్టి వాటి గురించి ఆలోచిస్తుంది. వాడు అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన అవసరం. శాస్త్రం అటువంటిది, ఈశ్వరుడు అటువంటి వాడు, గురువు అటువంటి వాడు. అంటే శాస్త్ర కృప, గురు కృప, ఈశ్వర కృప లేకుండా మనం తరించలేము. పని చేసిన దేవుడు పనినే చెయ్యి. నేను సొంత పని కాదు, దేవుడి పనినే. ఆ పనులను దేవుడిని చూస్తుంది. నేను ఇంట్లో మనుషులు కూడా దేవుడు ఉండగా వాళ్ళ నిలిపోతారు, వాళ్ళు ఉండగా నువ్వు అని వెళ్ళిపోతావు. నీ వాళ్ళు ఎలా పోతారు? నా దేహమే నాది కానప్పుడు ఏది నాదవుతుంది? అదే కృష్ణుడు ఉద్దవచ్చు. ఏది ఇది నాది, ఇది నాది, ఇది నాది అనకూడదు. నాది కాదు, నాది కాదు, నాది కాదు అని అలా కనకూడదు, అలా కనకూడదు, ఇలా కనకూడదు. భగవంతుడు నీకే పని అప్పటికే అప్పగించాడు. ఆ పని చెయ్యి. ఆ పని ద్వారా పెంచడానికి ప్రయత్నం చేయి. ఈ పనిలో నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయకు. ఇప్పుడు నాకు కూడా రావద్దు, నీ పని పూర్తయ్యే నాకు రావచ్చు. ఎంత చేతీకో నేను వచ్చేస్తానంటే వద్దాం. కృష్ణుడు కూడా వస్తానంటే ముందుగానే పని పూర్తమే. ఆ దేహం ప్రార్థమా, ఈ పని కోసం దేహం వచ్చిందో పని పూర్తిగానే తర్వాత రావచ్చు. ఇప్పుడు కన్నడ మా కూడా వస్తే మళ్ళీ శవాలు పోయాలి, నువ్వు ఈ ప్లానెట్లోకి రావాలి. ఆ పని మళ్ళీ నీ చేత చేయిస్తాడు ఈశ్వరుడు. అంటే నా పని అయింది కాబట్టి వెళ్ళిపోతున్నాను. నీ పని ఇంకా పూర్తి అవ్వదు, కానీ పూర్తి చేసిన దానికి పరం దానికి వచ్చిన. అంటే గురువు యొక్క పదం అనక్కర్లేదు, మీ అనుగ్రహం మాకు కావాలి, మీ దయ మాకు కావాలని అనక్కర్లేదయ్యా. అంటే నువ్వు సిన్సియర్గా పనిచేస్తుంటే గురువు కొట్టు దాని అంతులు అదే ప్రవశిస్తుంది. కపటం లేకుండా మాట్లాడితే, కపటం లేకుండా పనిచేస్తే, నిష్కామంగా కనుక నువ్వు పనిచేస్తుంటే గురువు కృప, ఈశ్వరు కృప దాని అంతులు అదే వస్తుంది. నువ్వు ప్రత్యేకంగా అడగక్కర్లేదు, నీ కృప నాకు కావాలని. నీ మనిషి నాకు చూపించు, నీ కంపేషన్ నాకు చూపించని అడగక్కర్లేదు. నీ విలువకి నీ కన్ఫెషన్ చూపిస్తే, నీ మనిషి చూపిస్తే, వాడికి చూపిస్తున్నాను గురువు తెలుస్తుంది కదా, వాడి కన్ఫెషన్ కూడా నీకు వస్తుంది. ప్రత్యేకంగా అడగక్కర్లేదు. సమాజంలో కనిపించే మనుషులు బట్టి నువ్వు కొంత దయ చూపిస్తే ఈశ్వరుడు కనుగొని నీకు చూపిస్తాడు. నేను అందరికీ దయ చూపిస్తున్నాను, నువ్వు నా దయ చూపించడంలో నీ కంపెనీ చెయ్యక్కర్లేదు. ఆయన సర్వసాక్షి, ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. నేను ఇద్దరినీ చూసే దేవుడు జగన్ వ్యవస్థలో చూడరా? నేను ఇద్దరిలో కూడా దేవుడు, నేను ఇద్దరిని కూడా చూస్తున్న దేవుడు. ఈ మామూలుగా ఈ ప్రకృతిలో ఈ బ్యాక్గ్రౌండ్ చూసి నువ్వు చేసే సంఘటన చూడడా, నీకు వచ్చే తలంపులు చూడగలడా? అంటే నువ్వు చేసే పని, నువ్వు మాట్లాడే మాట దయాపూరితంగా ఉండాలి, హృదయపూర్వకంగా ఉండాలి, అంకిత భావంతో ఉండాలి. అది దేవుడి కృప అడగక్కర్లేదు. నువ్వు ఏ భావంతో చేస్తున్నావో, ఏ కృపాదృష్టితో చేస్తున్నావో, ఏ కరుణాభావంతో నువ్వు చేస్తున్నావు, ఈశ్వరుడు చూస్తూనే ఉంటాడు. తన కృపని, తన దయని నీకు పంపిస్తాడు. నువ్వు ఇతరులకు చూపిస్తే నీ పక్కన చూపిస్తాడు. ఇతరులకు నువ్వు కన్ను చూపిస్తే నీ పక్కన కన్ను చూపిస్తాడు. నువ్వు చేసే పని కపటం లేకుండా పని చేస్తే నీ మనసును శుద్ధి చేసి, నీ మనసును బుద్ధి చేసి, పరబుద్ధిని తొలగించి, సద్బుద్ధిని, ఆ సహజ హృదయాన్ని, ఆ శరీరాన్ని నీకు కలగజేసి నీ బుద్ధికి వస్తువు ఎక్కువైనట్టు చేస్తాడు. అది గురువు యొక్క డ్యూటీ, ఈశ్వరుని యొక్క డ్యూటీ. అది నువ్వు ప్రత్యేకంగా అడగవలసినటువంటి పని లేదు. నీ చేతిలో ఉన్న పని ఏదో నువ్వు చేసి విడిచిపెట్టే, తర్వాత వచ్చే ఏదో వస్తుంది, దాని ఏదో రాదు. ఎక్కడైతే నువ్వు పనికి రాదు, మీరు ఏదైనా బలహీనత ఉంటే ఆ బలహీనతను తెలుసుకుని అందులో ఆ బలహీనతల నుంచి బయటకు రావడానికి మీరు ప్రయత్నం చేస్తుంటే సిన్సియర్గా ఈశ్వరుల కృప సహాయం వస్తే మీకు ఆ బలహీనత నుంచి, ఆ దోషం నుంచి మీరు విడుదల పొందుతారు. మీరు నిజంగా ప్రయత్నం చేస్తున్నట్టయితే అంటే ఈ దళబుద్ధి ఉన్నంతకాలం తత్వం తెలియదు. వేరే నాకు వేరే అనుకోకుండా అది ఇది అది. అంటే మీరు పూజ, మీరు ఇంట్లో మీ ఇంట్లో పూజ దగ్గర ఉంటారు కదా, ఆ పూజలలో దేవుడికి ఎలా పూజ చేస్తారో సమాజం పట్ల మీరు చేసే పని కూడా అలా పూజకంగా ఉండాలి. అప్పుడు అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు, యోగ్యత కలుగుతుంది. అంటే మన ఊళ్ళో ఇంట్లో పూజ ఒక రకంగా చేస్తాం, బయట వచ్చే పని ఒక రకంగా చేస్తాం. ఆ పని కూడా మీకు పూజ కింద మారిపోవాలి. అప్పుడు మీకు చైతన్య స్థాయి పెరుగుతుంది, సామాజిక స్థాయి పెరుగుతుంది, మీకు మోక్షానికి మార్గానికి కనిపిస్తుంది. కొంతమందికి మాట్లాడుతూ ఉద్యోగం వస్తుంది, మాట్లాడుతూ కళ్ళు ఎడబడుతూ ఉంటాయి, మాట్లాడితే ముక్కు నుంచి జీవుడు జీవిస్తూ ఉంటారు. కొంతమంది ఉద్యోగపడుతూ ఉంటారు, కళ్ళు ఎడబడతాయి, ముక్కు నుంచి జీవుడు దాడుతుంది, రక్తపోటు పెరిగిపోతూ ఉంటుంది, కనిపించడం వల్ల తిట్టడం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈ పెట్టడానికి మీరు మీలో రజోగుణం వల్ల వస్తున్నాయి. చేసిన 5 రూపాయల పని 5 వేలు రావాలని ఎక్స్పెక్ట్ చేయటం, మీరు చేసే పని 5 రూపాయలు విలువ ఉండదు. ఇప్పుడు ఎంతో కొంత చూశాడు, ఎక్స్పెక్ట్ లక్షణం అడిగే
రజోగుణ లక్షణాలు తమోగుణ లక్షణాలు. ఏదైనా పని వచ్చిందంటే చెడ్డ పిల్లలు కూడా కలిసిపోవడం అంటే కింద వచ్చేది పెద్దల మంత్రులు కూర్చోవడం.
ఈ తమోగుణ లక్షణాలు ఎలా ఉన్నాయి, రజోగుణ లక్షణాలు ఉన్నాయి అంటే ఒకవేళ సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయి అది కూడా గుణమే. చైతన్యానికి గుణాలు లేవు, గుణాలన్నీ మాస్టర్లు ఉన్నాయి, ప్రకృతిలో ఉన్నాయి, చైతన్యానికి గుణాలు ఏం లేవు. ఏమైనా ప్రకృతిలో గుణాలు జీవుల యొక్క ఈ గుణాలు అంటే మీరు సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకుని ప్రాక్టీస్ చేయాలి సార్. దాని ఏది మీరు అలవర్చుకో ఆ సత్వగుణం ఎవరి దగ్గర అయితే ఉందో వాడితో సహవాసం చేసి వాళ్ళని ఆశ్రయించి వాళ్ళని ప్రశ్నించి ఆ సత్వగుణాన్ని కూడా అలవాటు చేసుకునే దాని దానికి సంబంధించిన అస్పష్టత కానీ సత్వగుణంలో ఉన్న లాభాన్ని ఏంటో స్పష్టంగా గ్రహించాలి. అస్పష్టంగా కాదు క్లారిటీ ఉండాలి మీకు. సత్వగుణం కూడా గుణమే నేను కాదంటున్నాడు. నువ్వు సత్వగుణాన్ని నేర్చుకుంటే మిగతా ముందు ఈ సత్వగుణం ఏం చేస్తుందంటే నెమ్మదిగా రజోగుణాన్ని తమోగుణాన్ని పనిపేస్తుంది, బయటకు చూడేస్తుంది లోపల నుంచి. ఆఖరి మనం కూడా గుణమే కదా, ఈ జీవుడికి మనం ఉన్నాకనే వస్తువు తెలియదు కదా. ఈ తమోగుణాన్ని రజోగుణాన్ని బయటకు దొరికితే ఆఖరి అది కూడా చచ్చిపోతుంది నీకు వస్తువు వ్యక్తం చేయడం కోసం. అది సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకో, దాన్ని ప్రాక్టీస్ చేసుకో. నీకు చేత కాకపోతే అది ఉన్నవాడుతోంది సహవాసం చేసి ఆ సత్వగుణాన్ని పొందితే ఆ సత్వగుణం ఏం చేస్తుందంటే మిగతా రెండు గుణాలను తొలగించి చివరికి వచ్చే నీకు తత్వం తెలిసి ఉంది అది కూడా నీకు దారిచ్చి పక్కకు పోతుంది, అది కూడా చనిపోతుంది. అది కూడా మనసులో ఒక భాగమే సత్వగుణం కూడా ప్రకృతిలో భాగం. అన్ని రూపాలు భగవంతుడి, అన్ని నామాలు భగవంతుడి. నువ్వు ఏ అవతారం పురుషుని ఏ గురువుని ఆశ్రయించి పని చేసుకున్నా మీరు తరిస్తారు కమటం లేకుండా చేస్తే. భగవంతుడికి ఆకారం లేదు, భగవంతుడికి ఒక పేరు లేదు. మన కోసం ఒక రూపం గురించి ఒక పేరు పెట్టుకుని వస్తున్నాడు, మనతో పరిచయంగా ఉండడం కోసం, మనతో మాట్లాడటం కోసం, మనలో ఒకటిగా నిలవడం కోసం. అయితే ఆయనకి మనకి తెలియంటే దేహంలో ఉన్నప్పుడు కూడా తను దేహం కాదని తెలుస్తూ ఉంటుంది. ఈశ్వరుడికి మనం ఏ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహంతో కాలాక్ష్యం పొందుతాం. మీరు ఎవరైనా మనం చూసిన ఎవరైనా పుట్టిగా ఉన్నారో అంత పుట్టిగా ఉన్నారంటే మీరు దుఃఖం వచ్చేస్తున్నారు. మీరే ఎవరైనా పుట్టిగా ఉన్నారనుకోండి, ఏమిటి అంత పుట్టిగా ఉన్నారంటే మీరు దేహం పుట్టిగా ఉంది, మీరు పుట్టిగా లేదు అంటే దేహంతో కాలాక్ష్యం మీకు దుఃఖం వచ్చేస్తుంది. అయితే ఈ సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే నువ్వు పూజ చేయి, జపం చెయ్యి, జ్ఞానం చెయ్యి, విచారణ చెయ్యి, పెద్దలను ఆశ్రయించి, యత్నశ్రమాలు చెయ్యి. ఎన్ని చేసినా దేవబుద్ధి తగ్గుతూ ఉండాలి, ఆత్మబుద్ధి పెరుగుతూ ఉండాలి. దేవబుద్ధిని నశించిన మరుక్షణంలో నీకు ఆత్మబుద్ధి కలుగుతుంది, ఆ చైతన్య బుద్ధి కలుగుతుంది. మోక్ష సామ్రాజ్యానికి నువ్వు అధిపతి అవుతావు, నిర్వాణ సుఖాన్ని పొందుతావు, స్వర్గరాజ్యాన్ని పొందుతావు. అయ్యా దేవగతమైన బుద్ధి నశించిన వెంటనే ఎవరైనా శాంతి మనకు అందటం లేదు, సుఖం అందటం లేదు. మనకు ఆ సుఖం అందటం లేదు కాబట్టి మన కేరం నిర్మించే కాకుండా టీవీలు సినిమాలు లేదా పక్కన రోజు వెళ్ళి ఆ పని పని చేసి అక్కడ కూర్చోవడం ఏదో బాధకాని కోసం ఏం చేస్తాం. మన సమస్యను పరిష్కారం చేసుకోవడం మన శక్తి లేదు. ఈ సమస్యలు మర్చిపోవడం కోసం టీవీ పెట్టుకోవడం లేదా కాసేపు తిరగటం ఏదో లేదా ఇంకోటి మన కేరం అడ్రస్ ఏంటి లేదా బట్ట కొడతాం. అంటే ఈ లోపల సుఖం, లోపల శాంతి, లోపల ఆనందం నీకు తెలిసే వరకు సుఖాల కోసం, శాంతి కోసం, ఆనందం కోసం, లోపం కోసం నువ్వు లోపల తిరుగుతూనే ఉంటావు. అందులోంచి నీ మనస్సును మళ్ళించి లోపల సుఖం అవుతుంది. అవస్థమైన సుఖాల నుంచి, అవాస్తమైన శాంతి నుంచి, వాస్తవమైన శాంతి నుంచి వాస్తవమైన సుఖంలోకి నీ మనస్సును మళ్ళించడానికి బయట గురువు చేసే పని వల్ల మీకు ధనం ఉందని నేను అవసరాలు పెంచుకుంటూ వెళ్ళిపోకూడదు. చివరికి డబ్బు పోతున్న శరీరం పోతున్న ఆ భోగం వచ్చి జన్మలోకి వస్తుంది. అది వచ్చి జన్మలో మన దగ్గర డబ్బులోకి వస్తే ఈ భోగం వాసన ఉండిపోతుంది. అప్పుడు మళ్ళీ మనకి విపరీతంగా దక్కుంటారు. కానీ నాకు ఇదే చెప్పారు, ఈ అన్ని భోగాలు ఎదురుకుండా ఉండాలి, అన్ని వస్తువులు ఎదురుకుండా ఉండాలి, కానీ మటుకు వికారం లేకుండా ఉండాలి. ఆ స్థితి కల్టివేట్ అప్పుడు మీకు మోక్ష ద్వారా తెలియకూడదు. ఈ చదువుకున్నప్పుడు కూడా ఈ భగవద్గీత కానీ లేకపోతే ఇంకొకరు పెద్దలు చెప్పిన మాటలు కూడా సరిగ్గా అర్థం చేసుకునే బుద్ధి ఉండాలి. ఒకరు నిజంగా నీకు అర్థమైంది అనుకోండి, ఇమిడ్చుకునే శక్తి ఉండాలి. నిజంగా ఎంతో కొంత అర్థమైంది ఇమిడ్చుకునే శక్తి అయితే మీరు క్రిస్తవుల కింద తయారవుతారు, భక్తుల కింద క్రిస్తవుల కింద తయారవుతారు. ఇమిడ్చుకోవాలి. నేను ఎవరైనా పొగిడారు అనుకోండి, నిజమే ఇదంతా నిజమే అనుకుంటే బాగైపోతారు. సత్యాంధేశకుడు అతని జీవితంలో ఎన్ని మెరుపులు తెలియజేనప్పటికీ తన సత్య అనుభవంలో కూడా మనకి పరమేశ్వరికి లేదని వాడు అనుకుంటూ ఉంటాడు. ఉద్రేకపడడానికి కోడలను మనం తెలుతామనుకుని మీ కోడలు తెలుతామనుకోకుండా పరమేశ్వరు గిట్టిస్తున్నాడు మీ చేత మీ సహనంతంలో చూడటం కోసం. ఆ తక్షణంలో తెలియతే మన బయట తెలియజేస్తారు ఎందుకంటే ఏమనుకుంటారు మీ కోడలు తెలియకుండా కానీ విశ్వాసంతో కూడా కానీ మీ కోడలను మేము తిట్టడానికి అది ఈశ్వరుడు గీతాడు మీ కోడలు చెప్తున్నాను. యథార్థంగా అప్పుడు నేను మీకు బాధ కలిగొచ్చాను. ఎవరైనా పెడతాంటే పెడతాండని ఎవరికైనా పెడుతున్నారు. ఎవరైతే పోగొట్టుకోవాలనుకుంటున్నారో దాన్నే పెడుతున్నారు. ఒక రకంగా మీకు సహాయం చేస్తున్నారు. అయితే నువ్వు భగవంతుని ఆరాధించడం వల్ల నువ్వు పరిశుద్ధుడు అవుతావు, పవిత్రుడు అవుతావు, నిర్మలుడు అవుతావు, నిశ్చింతగా ఉంటావు. ఎలా ఇన్ని శాస్త్రాలు చదివితే మనకి ఏముందండి? మనం ఎన్నో మందిని వెళుతాం కానీ రోగం తగ్గదు. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని తీర్థాల్లో తిరిగినా, ఎన్ని నదుల్లో మునిగినా, సముద్ర స్నానాలు చేసినా మనస్సులో నిశ్చలత్వం కాకపోతే ఏంటి దాని ప్రయోజనం? మనం మానవ జన్మలుగా ఉన్నామనుకోండి అనుకున్నాం, మనస్సు నిశ్చలత్వం లేదనుకోండి, జంతువుగా పుట్టామనుకోండి, ఆ జంతు జన్మలు మనస్సు నిశ్చలత్వంగా ఉండాలి. మనకంటే అది ముందు తరిస్తుంది. హ్యూమన్ బాడీ ఏ యానిమల్ బాడీ అనేది ముఖ్యం కాదు. ఈ బాడీలో నీ మనస్సు ఎంత నిశ్చలంగా ఉంటుంది, ఎంత నిర్మలంగా ఉంది. ఆ రామచంద్రమూర్తి చేతన్ మనకు చెప్పినట్టు ఈ చెరువులో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి, ఎంత నిర్మలంగా ఉన్నాయని చేతనం అంటే నిజమని సత్పురుషుడు ఎవరైనా ఇలా అన్నారు, మరింత నిశ్చలంగా ఉన్నాయి. కవేరి నీ బుద్ధి శుద్ధి అవుతుంది అయ్యా. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే మీ భక్తి వల్ల ఈశ్వరుని ప్రార్థించడం వల్ల, ఈశ్వరుని ధ్యానం చేయటం వల్ల ఇందులో ఏమి లేదండి. మన చేతిలో డబ్బులతో వస్తువులు కొనుక్కోవడం తేలిక, మీకు ఇష్టం కలగా కానీ ఇష్టం కలిగితే దేవుడు తెలియటం తేలిక. అసలు ఇందులో రహస్యం ఏం లేదు. ముందు మన ఇష్టం కలగాలి పరమేశ్వరుడు. అది ఇష్టం కలిగితే తాను మన ఇష్టమే తీసుకుపోతున్న ఈశ్వరుడు కావాలి. అది ఇష్టం కలగటే కష్టం. భగవంతుడు ఒక కథను వస్తాడు, ఒక పది రోజులు తిరుగుతాడు. ఈయన చూడటం మనకు ప్రయోజనం ఏముందని మానేస్తాడు. పది రోజులు వస్తాడు భగవాన్ చూస్తాడు, ఈయన చూడటం మనకు ప్రయోజనం ఏంటని మళ్ళీ నెల రోజులు మానేస్తాడు. తర్వాత మళ్ళీ తనకి భగవాన్ చూడలేదు, భగవాన్ చూడలేదు అని కొంచెం దుఃఖం వస్తూ ఉండదు. మళ్ళీ చూడటానికి వెళతాడు. అప్పుడు చెప్తాడు అతనితో, భగవాన్తో చెప్తాడు, నేను మన చూడటంలో ప్రయోజనం లేదని మానేశానంటే చూడటం. ఈ మధ్య నాకు 20 రోజుల నుంచి రావటం లేదు, మన చూడటంలో ఉపయోగం ఏంటని ప్రయోజనం ఏమిటని రావటం మానేశాను, మంచిది మళ్ళీ దుఃఖం వస్తుంది అంటాడు. అంటే చూడటం వల్ల నీకు ప్రయోజనం లేకపోయినా చూడకపోవటం వచ్చే నష్టం తెలుస్తుంది కదా. ఏమన్నారంటే చూడటం వల్ల వచ్చే ప్రయోజనం నీకు తెలియకపోయినా చూడకపోవటం వల్ల వచ్చే నష్టం తెలుస్తుంది కదా. రాముడు ఒక్కడే దేవుడు, ఇంకెవడో దేవుడు లేడు. కృష్ణుడు ఒక్కడే దేవుడు, ఇంకెవడో లేడు. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ఇలా అంటారనుకోండి, ఈ పైకి ఏమన్నద్దు, అది విశాలమైన హృదయం కానీ, విశాలమైన బుద్ధి కానీ, విశాలమైన ప్రేమ లేదనుకుంటాను. నాకే కనుక విశాలమైన బుద్ధి ఉంటే, విశాలమైన హృదయం నాకే కనుక ఉంటే, నా కనుక సద్బుద్ధి ఉంటే, సహృదయం ఉంటే, నీకు ఒక రాముడి వల్లే మోక్షం వస్తుంది, ఎవరో రాదని నేను చెప్పను. అంటే నీకు రాముడి వల్లే నీకు మోక్షం వస్తుంది, యేసుక్రీస్తు వల్లే నీకు మోక్షం వస్తుంది, లేకపోతే కృష్ణుడి వల్లే మోక్షం వస్తుంది, ఇతర దేవతను ఆరాధించడం నీకు మోక్షం రాదని చెబుతుంటే నా మనసు చిన్నదైపోయింది అర్థం, ఇరుకైపోయాను. అది కొరచ బుద్ధి అన్న విశాలమైన హృదయం ఉన్నవాడు, ఏకరకమైన బుద్ధి ఉన్నవాడు, వస్తువు యొక్క తత్వం తెలిసిన వాడు ఎవడో చెప్పడు. ఏ మార్గాన్ని ఎడితేనే నీకు మోక్షం వస్తుంది, ఏ మార్గాన్ని వెళ్ళిన మోక్షం రావాలని చెప్పిన వాడు కొరత మనస్సు కలవాడు. ఇక లోపల అనుకుని సైలెంట్గా ఉంటాడు. అంటే మీరు ప్రమాదంలో పడకుండా ఉండటం కోసం చెప్తాను. మనకి నిజం తెలియదు కాబట్టి ఎవరైనా చెప్పినా నిజం అనిపిస్తూ ఉంటాం. భగవంతుని ప్రార్థించండి, భగవంతుని ప్రార్థించగా, భగవంతుని ఆరాధించగా ఆయనే గురు రూపంలో వచ్చి, నీ ఏ దేవుడిని అయితే ఆరాధించావో ఆ దేవుడే గురు రూపంలో వచ్చి నీకు సత్యాన్ని బోధించి నీకు స్వేచ్ఛను ప్రసాదిస్తాడు. గురువు దేవుడు వేరే కాదు. ఏ పురుషుడు స్త్రీ వేషం వేస్తే మీరందరూ స్త్రీ స్త్రీ అనుకున్నారు కాబట్టి నేను స్త్రీలే కావాల్సిన ఎవరు అనుకోడు. వాడు పురుషుల సంగతి తెలుస్తుంది. దేవుడు ఏదైనా రూపం ధరించి భూమి మీదకి వస్తే అంతే, గురువు కూడా అంతే. అంటే మనం ఇంటికి వస్తున్నారంటే మనతో వెళ్ళి మాట్లాడటానికి, మనతో మాట్లాడుతూ మనప్పుడు ఆపరేషన్ చేసేవాళ్ళు చూడండి, ముందు మాట్లాడి చెప్తున్నాడు. ఆపరేషన్ సర్జరీ మొత్తం ఆపరేషన్ మీరు ఫ్రీ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మీకు త్వరగా ఉంటుంది, ఏం చేస్తున్నారు, అందరూ మీ ఇంట్లో అందరూ బాగా చదువుకున్నారా, ఏదో ఏదో అడుగుతారు మామూలుగా. ఆ ప్రశ్న వేయడం కోసం ప్రశ్న మీ మైండ్ని డైవర్షన్ చేయడానికి అడుగుతారు, అప్పుడు మొత్తం చేసిన చేస్తారు. మీ మళ్ళీ డైవర్షన్ అడుగుతారు, మీ కూడా అంటే మాట్లాడుతారు. అలాగే భగవంతుడు కూడా మంత్రుడు తిరుగుతాడు, గురికి వచ్చాడు, మంత్రుడు మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నారు, మీ ఇంట్లో ఎవరు ఏం చదువుకున్నారు అంటాడు, అదే అంటాడు, పరిసరాలు ఉన్నాయో లేదా అంటారు, ఏదో అంటాడు. నేను అక్కడ అది మాట్లాడితే నీకు ఒకటిగా ఉంటూ, నీకు సన్నిహితంగా ఉంటూ, ఇప్పుడు నువ్వు నవ్వుతూ నవ్వి, నువ్వు ఏడిస్తే ఏడ్చి, నువ్వు కూర్చుంటే కూర్చుని, నువ్వు నడిస్తే నడిచి, నీతో కూడా నడవటం అనే పని కాదు. నువ్వు కూర్చోడానికి కూడా కూర్చుంటాడు, కూర్చోవడమే పని కాదు. அது சின்னப்படாத மறைச்சிக்கூட உடம்புரும். பகவான் பெருமாளத்தோட திருமாலும் நடக்கான கேள்னாலும் இது மட்டும் நீ நடக்கான கோஷம் நடக்கான கேள்வி பங்கு சேர்க்கும் உடனே சேசி வளர்த்தான்னு நீ கூட நீ கோஷம் நடக்கான கோஷம் ஈஸ்வரனை ஆரம்பிச்சோ வளர ரூபம் தரிஞ்சு குருரூபம் தரிஞ்சு வச்சாரு. అంటే నీ ప్రార్థనా ఫలితం ఆ రూపం భావిస్తుంది అయ్యా, నీ ప్రార్థనా ఫలితం గురూపం భావిస్తుంది. ఈశ్వరుని ప్రార్థించగా 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 ఆ ఈశ్వరుడు మీరు నీ మీద దయ కలుగుతుంది. ఆ దయే గురూపంలో వస్తుంది. ఏ అంత నష్టపడ నువ్వు ఈశ్వరుని ప్రార్థించగా ప్రార్థించగా నీకు ఏం కలుగుతున్నట్లు దయ కలుగుతున్నట్టు ఆ దయ ఒక రూపం ధరించి నీ దగ్గరకు వస్తున్నట్టు నేను అనుగ్రహించాను. కొంతమంది వాళ్ళు సంతోషం వచ్చిందనుకుని వాళ్ళు ఒక్కడే అనుభవిస్తారు, ఎవరైనా కష్టం వచ్చిందనుకుని వివరాలు పంచిపెట్టేస్తారు. అదృష్టం వస్తే కూడా వాళ్ళు ఒక్కడే అనుభవిస్తారు, ఏదైనా దురదృష్టం వచ్చిందనుకుని అందరూ పంచుకోవాలి, ఊరు ఊరు చక్క పెట్టేస్తారు. అదృష్టమైన భగవాన్ గారు అదృష్టమైన దురదృష్టమైన విజ్ఞానానికే కదా, అదృష్టమైన విజ్ఞానానికే దురదృష్టం కూడా విజ్ఞానానికే. అది నిజం కాదు, ఇది నిజం కాదు. దాని ఫలితం తాత్కాలికమే, అదృష్టం యొక్క ఫలితం తాత్కాలికమే, దురదృష్టం యొక్క ఫలితం కూడా తాత్కాలికమే. తాత్కాలికం మాత్రమే కాదు అవాస్తవం కూడా, అది అనిజం అవాస్తవం అయ్యదార్థం కర్మఫలం తాత్కాలికం మాత్రమే అనుకోకుండా నిజం కూడా కాదు. కర్మఫలాన్ని అపేక్షించే వాడికి కొన్ని గతి కనపడదు అంటారు. ఫలాపేక్షతో పనిచేసేవాడికి ఫలితం రావచ్చు రాకపోవచ్చు, అది ఈశ్వరాగ్రహం. ముందు మొట్టమొదటి వాడికి మోక్షానికి వెళ్ళి ఆ గతికి వెళ్ళి మార్గం కూడా కనపడదు. వెళ్ళటం వెళ్ళకపోవటం ఆ డెస్టినేషన్ రీచ్ అయ్యడం లేదు వదిలేయండి, అది మరణానికి వెళ్ళే అవకాశం కూడా వాడికి లేదు, మార్గమే కనపడదు. అదే కృష్ణుడు కూడా కర్మఫలాన్ని ఎవరైతే ఆశ్రయించడు, కర్మఫలాన్ని ఎవరైతే అక్సెప్ట్ చేయడు, వాడే సన్యాసి, వాడే త్యాగి, వాడే యోగి. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి భగవంతుడు చెప్తున్నాడు. ఎవరైతే సామర్థ్యంగా కూర్చున్న వాళ్ళందరూ కర్మయోగులు కాదు, వాడు సన్యాసులు కాదు. మనం తలుపులు చేసుకుంటే ఎవరిలో కనపడదని, ఇంట్లో దగ్గరలో కూర్చుని ఎవరిలో కనపడకూడదని తలుపులు చేసుకుని తిరిగి తలుపులు చేసి కూర్చుంటాం అనుకోండి, నీకు అర్థం అవుతుంది చేత పడుతున్నా కానీ జ్ఞానం రాదు. పని మానేస్తే జ్ఞానం వచ్చేస్తే మనం పని మానేసి కూర్చోవచ్చు, పని మానేస్తే జ్ఞానం వచ్చేస్తే అందరూ సుందరం పని మానేసి కూర్చోవచ్చు. అనుకరణ వద్దు, ఎవరికో ఆ పద్ధతిలో జ్ఞానం వచ్చిందని అనుకరణ చేయదు. అనుకరణ గురికి వాడు లక్ష్మి ముందు నీ పద్ధతిలో నీ పద్ధతిలో నీ మార్గంలో నువ్వు ప్రయాణించి ఎవరో చేశారో నువ్వు చేయొద్దు. నీ మార్గంలో నువ్వు ప్రయాణించి నువ్వు తరించడం నువ్వు చూసుకో, నీ తరించే విధానం లేదు నువ్వు చూసుకో, నీ మెంటల్ మేకప్ అనుసరించి నువ్వు తరించే ఉపాయం నువ్వు చూసుకో. ఎవరో చేశారో నువ్వు చేయొద్దు, నువ్వు తరించే విధానం లేదు నువ్వు చూసుకో. మందులు కొట్టి ఆయనకు మందులు ఉంటాయి, అన్ని మందులు మనం కొనుక్కోము, మన రోగానికి సంబంధించిన మందే కొనుక్కుంటాం. అదే భగవంతుడు అనేక విషయాలు చెబుతూ ఉంటాడు, నీ బలహీనతలు మొదలుపుకోవడానికి అందరూ ఏ విషయాలు అవసరం అది చూసుకోను. మన ఎవరు హైదరాబాద్లో నన్ను ప్రశ్న అడిగారని పోస్ట్ నేషనల్ ఉద్యోగం చేస్తున్నారు. ఎవరు ఒకసారి నన్ను స్మరించమంటాడు, ఒక ఆత్మ ఒకసారి ఆత్మ చింతించమంటాడు, ఏం లేదని గందరగోళంగా చెబుతున్నాడు ఏంటి అన్నాడు. ఎవరు పరమాత్మ ప్రశ్న ఒకసారి నన్ను స్మరించుకోండి, నన్ను స్మరించుకోండి అంటాడు ఒకసారి ఒక చోట, ఒకసారి మీరు ఆత్మ చింతించకుండా ఆత్మ చింతించుకుని అంటాడు. ఈ మాట ఆయనే చెబుతున్నాడు, ఆ మాట ఏం చెబుతున్నాడు, ఇన్ని మాటలు మోసుకొస్తున్నాడు ఏంటంటే పెంచుకోండి. మనం ఒకటో క్లాస్ కొంతమంది చదువుతున్నాం, టెన్త్ క్లాస్ కొంతమంది చదువుతున్నాం, బీఏ కొంతమంది చదువుతున్నాం, ఎంఏ కొంతమంది చదువుతున్నాం, ఒకటో తరగతి కూడా చదివే, టెన్త్ క్లాస్ కూడా చదివే, బీఏ చదివే, ఎంఎస్సీ కూడా చదివే, రకరకాలుగా మనం సిద్ధమయ్యాయి కాబట్టి ఆయన రకరకాలుగా చదువుతున్నాడు మన కోసం. మనం చిన్నగా ఉన్నామండి, రకరకాలుగా తయారవుతున్నాం. తలపై మతం, తలపై మతం ఎవరికేం చెప్తాడో, ఇంక పరమేశ్వరుడే అందరూ కావడానికి అది రకరకాలుగా చూపాడు. మీరు జాగ్రత్త కాదు, నన్ను స్మరించడం నన్ను స్మరించడానికి చెప్పడం కూడా ఆ సాకార బుద్ధి అని వాడికి విషయ చింతన నుంచి బయటకు తీసుకురావడం కోసం. నీకు సాకార బుద్ధి లేదనుకో, నీకు ఏది లేదు అనుకో, నీ ఆత్మని హృదయాన్ని స్మరించుకున్నాడు. ఆత్మని స్మరించడమే నీకు విషయ చింతన నుంచి బయటకు తీసుకురావడం కోసమే. కృష్ణుడు యొక్క రూపాన్ని నామాన్ని ధ్యానం చేసి మరించిన విషయ చింతన నుంచి బయటకు తీసుకురావడం కోసమే. ఆ విషయ చింతన నుంచి జీవుణ్ణి విడుదల చేయడం కోసం అలా చెప్పాడు. నీకు ఏది బాగుంటుంది నచ్చ అలా చెప్తాడు, ఎలా చెప్తాడని కృష్ణుడు పోట్రాకంటే నీకు ఏది బాగుంటుంది దాన్ని బట్టి ప్రయాణం చెయ్యి.
నీకు ఏం మాట్లాడుతున్నా, అలాగే చెప్పాడు ఇలాగే చెప్పాడు, రెండు మార్గాలు చెప్పాడు, నీకు ఏ మార్గం నచ్చితే ఆ మార్గంలో ప్రయాణం చేయి, ఆయన కూడా ఉంది అలా చెప్తాడు ఇలా చెప్తాడు ఏంటి, నువ్వు చెప్పలేదు ఏంటి కడతావు, నాకు కోడలు వేసి అన్నం పెడతావు, నాకు కోడలు ఉంటాయి అని గడ్డ అంటే వెంటనే కూడా నీకు ఇష్టమైన కోడలు ఇస్తాంటే బయటకు పోతావు, అలాగే భగవద్గీత చదువుతామని చెప్తాను. అనేక మార్గాలు చెప్పాడు గీతలు, నీకు ఏ మార్గం నచ్చితే అందులో ప్రయాణం చెయ్యి. తెలియని వాళ్ళకి బాగా బుద్ధిమంతులు చెప్పాడు, మధ్య రకమైన మనుషులు చెప్పాడు, ఏదో తరగతి పనికి వచ్చే వాళ్ళు కూడా చెప్పాడు. అది భగవద్గీత అంటే మన పది లాంటిది, ఒక ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది 10 రకాల రాంబడు. అలాగే సృష్టిలో ఎన్ని కోట్లు జీవులు ఉన్నారో వీరందరికీ అది పరమాత్మే, నీకు నాకు ఒక్కటే కాదు. అంటే నా పరమాత్మ అంటే మన ఆత్మలకు ఆత్మ, మన ఆశ్రయం ఎవరైతే మన అందరికీ ఆశ్రయంగా ఉన్నాడో వాడే పరమాత్మ, వాడే నారాయణుడు. మీ రూపంలో కనిపించేవాడు కూడా ఈశ్వరుడు ఎప్పుడున్న కొండకు చూసుకుంటూ ఉండేది భగవాన్. మీరు ఎవరిని చూస్తున్నారు అంటే భగవాన్ వారు నన్ను నేనే చూసుకుంటున్నాను. ఆ భగవాన్ ఎప్పుడైనా కొండకు చూస్తున్నాడు. ఎవరు అడిగారు ఏంటి మీరు ఎలా చూస్తున్నారు, ఎవరిని చూస్తున్నారు, నేను అరుణాచల ఈశ్వరుడు చూస్తున్నాను, విలువంగా చూస్తున్నాను, కొండంగా చూస్తున్నాను అని చెప్పి వారు నన్ను నేనే చూసుకుంటున్నాను, నన్ను నన్ను నేనే చూసుకుంటున్నాను. వాళ్ళకి దేహం ఉన్నది అని వాళ్ళ ప్రయోజనం లేదు జ్ఞానికి, ఇతరుల కోసం ఆ దేహం కానీ వాళ్ళకి ఆ దేహం వల్ల ప్రయోజనం ఏం లేదు. వాళ్ళు ఏం చేసుకుంటారు, జ్ఞాని దేహాన్ని ఏం చేసుకుంటాడు, ఇప్పుడు మనకి ఏదో సినిమా తేడాలి కాబట్టి మనకి దేహం అవసరం, వాళ్ళు సినిమా తోటి పడలేదు, వాళ్ళు దేహాన్ని ఏం చేసుకుంటారు, జ్ఞానికి దేహంతో పనేం లేదు, ఇతరుల కోసం దేహాన్ని పూజించుకుంటే అంతకంటే వాళ్ళకి ఏమీ పడలేదు, దేహాన్ని ఏం చేసుకుంటారు శరీరం, ఇతను దేహం ఉన్నాయని అన్నాడు, దేహం రాకపోయినా ఆయన ఉంటాడు, దేవుడు వచ్చి కలిసి వచ్చేది లేదు. అదే కృష్ణుడు చెప్పాడు దేవుడు, నన్ను పనిచేసి సంపాదించవలసింది ఏమీ లేదు, ఆయన పనిచేస్తున్నాడు, కృష్ణుడే పనిచేయలేదు, కలిగే సమర్థనం కూర్చున్నాడు, నీవేం చేయాలని జీవకోటి అనుకుంటుందేమో పనిచేస్తున్నాను, కానీ అది పనిచేసి పొందవలసింది సృష్టిలో ఏమీ లేదు అన్నాడు. మన ఈ ఒక మాట చెప్తున్నాం, ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు హైదరాబాద్లో, నాకు అపూర్వంగా ఉందని చెప్పాడు అనమాట, ఏ సాహిత్యమో నాకు ఇంకా అమ్మగారి మాట కనపడలేదు అన్నాడు. ఏమిటంటే భగవాన్ దేహంలో శరీరం పడిపోతున్నాడు ఆయన బాగా శుష్కించిపోయింది శరీరం, అంటే ఇంకా కూరన్న అడిగేది కాదు, ఏదో పప్పున్న అడిగేది కాదు, ఏమైనా అడిగేది కాదు, ఏదో టైం కొంచెం మజ్జిగ నాకు పిసికి కొంచెం మజ్జిగ పోసాను వల్ల అది పిసికి ఇచ్చేవాడు కొంచెం, ఏం చేసేవాడంటే ఉదయం మరో సమయం మీద తలుపు తీసేసేవారు, అంటే ఆయనకి బాడీ అంటే ఇంకా బాడీ ఇలా 10 మంది వెళ్ళి కూర్చుంటే ఆయనకి మళ్ళీ ఇబ్బంది ఏమైనా ఉద్దేశం కదా, ఆయన తలుపు వేసేది ఆ మజ్జిగనం టైంకి బట్టి వెళ్ళారు, మజ్జిగనం ఇచ్చేవారు అలా తలుపు వేసేసేవారు, అంటే ఆయనకి ఇబ్బంది లేకుండా ఆయనకి విశ్రాంతి కోసం అనుకుని అలా చేసేసేవారు, అంటే విశ్రాంతిగా ఉంటారు ఆయన అడుగుతారు. ఇలా నా రోజు చూశారు, నా రోజు చూసి ఏమన్నానంటే మీ భక్తులు ఎవరెవరో నన్ను చూడటానికి రానుకుంటున్నారు, ఎవరు తన దూరానికి వస్తున్నారు చాలామంది, ఆ దూరానికి వచ్చిన వాళ్ళు కూడా నన్ను చూడటానికి మీరు రానే ఉంటుంది, కానీ రానిపోయిన ఇబ్బంది లేదు, మీరు నాకు మధ్యాహ్నం పెడుతున్నారు, మీరు నాకు ఏం పెడతారు, మీరు మధ్యాహ్నం పెడుతున్నారు, ఈ మధ్యాహ్నం దేవుని తింటాము కదా, మధ్యాహ్నం దేవుని తింటాము, దర్శనం ఇంటికి ఎవరికి మీరు ఎవరు అంటున్నారు, ఎవరికి దర్శనం ఇవ్వటానికి పనికి కానీ శరీరానికి మధ్యాహ్నం ఎందుకు, ఎవరికి దర్శనం ఎదుర్కొంటున్నారు, మీరే మళ్ళీ మధ్యాహ్నం తెచ్చి పెట్టినారు ఈ దేహానికి, ఎవరికి దర్శనం పనికిరాని శరీరానికి, దేహానికి మధ్యాహ్నం మటుకు ఎంచుకోయ్యా, మధ్యాహ్నం అక్కర్లేదు, అంటే మీరు ఏం చేస్తారంటే ఆశ్రయం మీది, మీరు తలుపులు వేసేసుకోండి, మీరు తలుపులు వేసుకోవడం మీరు తలుపులు వేసేసుకుని బయట కూర్చుంటారన్నారు, మీరు బయట కూర్చున్నారా, మీరు తలుపులు వేసేసుకోండి, మీరు కూర్చొని బయట కూర్చుంటాను, మీరు మధ్యాహ్నం పెడుతున్నారు ఈ దేహానికి, ఎమ్మల్ని చూడాలంటున్నారు, వాళ్ళని ఏం పలకంటారు చూసి వెళ్ళిపోతున్నారు, అలా చూడటానికి కూడా ఏం లేదంటున్నారు, మీరు మీరు దర్శనం కూడా ఇవ్వడానికి బయటకి ఈ దేహానికి ఎందుకు ఏమంటే ఎందుకు పోతే ఎందుకు మధ్యాహ్నం మాటకి ఎందుకన్నారు. ఒక యాక్టర్ ఈ మాట అన్నాడు హైదరాబాద్లో, ఏ సాధించుకుంటే ఇంత అపూర్వంగా లేదు అక్కడ, నువ్వు పొరమైన చదివానండి, ఏ సాధిస్తుందో ఇంత అందమైన మాట, ఏ గురువు ఒక చదివి అందమైన మాట నాకు, అయితే నువ్వు ఈశ్వరుని ప్రార్థించగా ప్రార్థించగా ఆయనకి ఇదే దేవుడు రూపంలో ఏంటారు, ఎన్ని అందాలు చూడండి, ఆయన ఈశ్వరుని కోసం రావడం రూపంలో ఈశ్వరుని దయస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ చూడండి, ఏంటారా ఎక్స్ప్రెషన్, నీకోసం ఈశ్వరుని గురూపంలో రావడం ఇంకా అద్భుతం, ఈశ్వరుని యొక్క దేవ నువ్వు చేస్తున్న కృషికి నీ ఆరాధన పవిత్రంగా ఈశ్వరుడు రావడం, ఈశ్వరుని దయ వస్తుందట,
అందుకని దానికి అనుగ్రహించడమే కానీ మీరు శిక్షించేటువంటి దానికి లేదా వస్తుంది మిగతా భాగంగా అనుగ్రహించడమే పని. అయ్యా ఈశ్వరుని ప్రార్థించడం ఈశ్వరుడు దయే ఈ గురూపం ధరించి వస్తున్నాయా అది అంటే ఈశ్వరుని ఆరాధన ఊరికే కావాలి. ఈశ్వరుని పూజ ఈశ్వరుని భక్తి ఈశ్వరు పట్ల మీకున్న విశ్వాసం ఊరికే కావాలయ్యా. ఏదైనా నీకు గురూపంలో వస్తాడు వచ్చి ఆయన మీద నీకు ఆకర్షణ లేకపోయినా నిన్ను ఈశ్వరుని పూజా ఫలితంగా నీ పూజా ఫలితంగా ఆయన పట్ల నీకు ఆకర్షణ కలిగేట్టు చేసుకుంటాడు అయ్యా. కాదు ఏం చేస్తాడు నీ నెలకు కనిపిస్తాడు నిన్నే కనిపిస్తాడు నీ నవ్వు ఆయన కూడా నవ్వుకుంటాడు ఏడుస్తూ ఉంటాయి ఆయన కూడా ఏడుస్తూ ఉంటాడు. నువ్వు బాధపడితే ఆయన కూడా బాధపడతాడు. మీతో పరిచయం పెట్టుకుంటాడు మీతో స్నేహం చేస్తాడు. ఇవన్నీ ఎందుకంటే వీటి కోసం కాదు నేను సత్యం గురించి బోధించి దాని ఎరువునికి తెలియపరిచి దాని అర్థానికి ఎవరైనా అర్థం చేసి నీ గుండెకి పచ్చడెట్టి నీళ్ళకి పచ్చడెట్టి చెప్పి నీకు నీరు పోసి ఒకవేళ బోధిస్తుంటే నీకు అర్థం కాకుండా ఏ వాసన నీకు అర్థిస్తుంటే వాసన బయటికి తీసి కాదు చేయమంట పెట్టి నీకు నీరు ఒకటిగా జీవిస్తూ దాన్ని బోధించి దాన్ని అది బోధించి ఆయన బోధించింది నీకు అర్థమైనట్టుగా చేసి అది ఆచరించే శక్తిని కూడా నీకు తగ్గించి ఆ వస్తువు యొక్క స్వరూపాన్ని నువ్వు పొందేటట్టు చేస్తాడు వాడు గురు. ఎందుకంటే మీరు ఈశ్వరుడు వేరే మీరు అనుకోవద్దు. గురువు ఈశ్వరుడు వేరే ఎందుకు నాకు చాలా ఆనందంగా ఉందంటే ఈశ్వరుడు వాడే గురువుతుంది ఈశ్వరుడు నాకు దయ వస్తుంది గురువుతుంది అంటే వారిని రక్షించండి తను శిక్షించే పడవాడు వారికి అంతే కదా ఇతడు మాట్లాడుతూ ఉంటాడు తన సాంగత్యాన్ని తన పరిచయాన్ని మీకు ఇస్తాడు మీతో క్లోజ్గా ఉంటాడు. ఎందుకంటే నీ మనస్సుకు నిర్మలత్వం పట్టించడం కోసం నీ మనసుకి నిర్మాణత్వం పట్టించడం కోసం పవిత్రత యొక్క గురువుని గుర్తింపజేయడానికి ఆ పవిత్రత గురించి బోధిస్తూ ఉంటాడు. బోధించడమే కాదు ఆ పవిత్రతను ధరించే గుర్తించే శక్తిని కూడా నీకు ఆ బుద్ధిని కూడా నీకు ఇస్తాడు వాడి గురువు. ఇతర ఆకర్షణ చేయాలంటే ఆకర్షణ నుంచి మరణించి ఈ లోపల నాకు వస్తువు యొక్క విలువ ప్రాముఖ్యత తెలియజేయడం కూడా బోధించకపోయినా మౌనంగా ఉన్నా మౌనంగా లేకపోయినా మాటలు చెప్పినా మాటలు చెప్పకపోయినా మీతో మీతో కూర్చుని మీతో కూర్చుంటే కూర్చుని మరణిస్తే మరణించి మీతో అన్నీ ప్రయాణం చేస్తుంటే మీ కూడా ప్రయాణం చేసి ఎప్పుడు మీ మనసులో లోపల చెప్పాలో చూసుకుంటాం గడబడెప్పుడు. అంటే మీ మనసు మరింత నిర్మాణం చేస్తూ ఉంటాడు పవిత్రం చేస్తూ ఉంటాడు నేను తెలియదు మనంలో ఈ లోకల్లో తిరుగుతూ తీసుకోపోతాను. ఆ సత్య పదార్థం ధర్మ పదార్థం ఎంత లోతుల్లో ఉందో అవినాయక ఎంత లోతుల్లో ఉందో ఎంత లోతుల్లో ఉందో నీకు తెలియకుండా నువ్వు నడిచినట్టు కూడా నీ కష్టం నీ కష్టం నీకు తెలియకుండా నీ నడక నీకు తెలియకుండా అందులో ఈ లోకల్ నుంచి మోసుకుపోతూ ఉంటాడు వాడిద్దరు. ఇంట్లో పని చేస్తూ ఉంటాడు నిజాల సాధన చేస్తూ ఉంటాడు ఆ సాధన తయారు మొక్కి నేను తెలియకుండా చేస్తాడు కాదు ఇప్పుడు కొంచెం దైవ భావన ఎలా వచ్చింది ఈశ్వరుడు ఉన్న దైవ భావన ఎలా వచ్చింది రక్షించే భావన వచ్చింది కానీ శిక్షించే భావన రాలేదు. అప్పుడు పటిష్టం అవుతాము అక్కడేమవుతావు ఆ పటిష్టం అవుతావు అప్పుడు ప్రకృతి వాస్తవమే ప్రకృతి కూడా తట్టుకునే శక్తి నీకు వస్తుంది. రోగ నిరోధక శక్తి నీకుంటే రోగ నిరోధమైతే నీ శరీరంలో ప్రవేశించదు. నీ మనస్సును పటిష్టం చేసి నీ మనస్సును ఏకాగ్రం చేసి నీ మనస్సును శుద్ధం చేసినప్పుడు బయట ఆకర్షణలు వచ్చి నిన్ను ముట్టుకోవు బయట ఆకర్షణలు వచ్చి నిన్ను నిన్ను బాధ్యమోపం చేయవు చేసే నీకు నిరోధక శక్తి వచ్చేసి లోపల అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఈ ఆకర్షణ నుంచి నువ్వు ఏడు కాకుండా నీకు నిరోధించే శక్తి ఆ మనసుకి ఆ శక్తిని ఆ నిర్మలత్వాన్ని ఆ ఏకాగ్రతను ఆ ధైర్యాన్ని నీకు ప్రసవిస్తాడు వడుగు. బహుముఖాలుగా చెప్తున్నాడు ఇక్కడ నేను సూర్యుడిగా చెప్పుకొస్తున్నాడు ఏ ఒక ఒక కోణం నుంచి కాదు నేను సూర్యుడితో అని చెప్పుకొస్తున్నాడు. ఏ గురువు ఎప్పుడు చెప్పలేదు ఎవరి సన్నిధానంలో మీకు నిర్మలత్వం కలుగుతుందో ప్రకాశం కలుగుతుందో సూర్యుడి కిరణాలు వచ్చి భూమి అంతా వ్యాపించి ఉన్నాయో ఎవరి సన్నిధానంలో నీకు శాంతి కిరణాలు ఆనంద కిరణాలు వచ్చి నేను నిలుచుతున్నాడు వాడు వాడు మాత్రం నీకు ఆకర్షణ కలుగుతుంది నీ మనసు పరిశుద్ధం అవుతుంది వాడు నీ గురువు. అందుకని నేనే గురువు అని ఏం చెప్పను మీరు బాగుపడటం ముఖ్యం. ఏ మార్గం ప్రయాణం చేసినా ఎవరు గురువైనా ఏ జీవుని మీరు ఆరాధించడం మీరు బాగుపడటం ముఖ్యం. మీరు కలుగుతుంది అవటం ముఖ్యం. ఆ సంభాషణను అధిష్ఠించడం ముఖ్యం. మీరు బ్రహ్మస్థితిని పొందడం ముఖ్యం. ఆ నిజమైన ఆనందాన్ని నిజమైన శాంతిని మీ నిజమైన సుఖం మీరు సొంతం అవటం ముఖ్యం. అది ముఖ్యం కానీ మీరు ఏ అవతారాన్ని ఆరాధిస్తున్నారంటే ముఖ్యం కానీ కానీ మీరు సంభవిస్తుంది వీళ్ళు సంతటం ముఖ్యం.
మనిషిని ఇంకా నిర్మాణం చేస్తాడు. ఇంకా ఇంత నిర్మాణం అంటే ఏంటి, లోపల వస్తూ ఎంత పవిత్రమైందో అంత పవిత్రమైన నిన్ను చేస్తుంటాడు. అంత అంత తీర్థదేశం మీకు నా తీసుకొస్తుంటాడు. నీ పటిష్టం అవుతుంది, మనసు పటిష్టం అవుతుంది, బలం అవుతుంది అని ఆకర్షణ వచ్చిన ఆకర్షణకు లోపడకుండా చెప్పిన శక్తి ఆ మనసు కలుగుతుంది. ఇప్పుడు గురువు అనుగ్రహం వల్ల, ఆయన సన్నిధానం వల్ల, సంతుడు సహవాసం వల్ల, ప్రియక సహవాసం వల్ల. అంతేకాదు బయట ఆకర్షణ తట్టుకోవడమే కాదు, అది లోపలికి లోపలికి లోయల్లోకి లోయల్లోకి జాలి ఎక్కడైతే సత్యం ఉందో అది జారిపోతూ ఉంటుంది. ఎక్కడైతే విధం ఉందో, ఎక్కడైతే చాలా వస్తుందో, ఎక్కడైతే సత్యం ఉందో, ఎక్కడైతే బ్రహ్మం ఉందో నీకు తెలియకుండా నీ మనసు జారిపోతుంది. జారిపోతున్నట్టు కూడా నీకు తెలియకుండా గురువు చేసుకుంటాడు. నీ పని జరిగిపోతా ఉంటుంది, నీ పని తరగదు బాధ నీకు నాకు కనిపించదు. గురువు అనుగ్రహం నాకు జ్ఞానం ఎవరు చేస్తారండి, శరీరం చేస్తుందా, శరీరం చూపించారా. ఇప్పుడు ఆత్మ, ఆత్మ నిజం, నిజానికి జ్ఞానం ఎందుకు, నిజానికి జ్ఞానం అక్కడ, సత్యానికి జ్ఞానం ఎందుకు, సత్యానికి జ్ఞానం ఎందుకు అంటే సత్యం కనగానే సత్యాన్ని జీవుడు అనుకుంటేనే కాబట్టి జీవి జ్ఞానం చేయమని ఉండకుండా వ్యక్తం అవడం కోసం కాదు. ఆ జీవుడు జ్ఞానం చేసి జ్ఞానం చేసి వాడే చేస్తాడు, అప్పుడు మనకు తత్వం తెలుస్తుంది. విచారణ చేసి పోగొట్టు తెలిసింది మనస్సునే, ధ్యానం చేసి పోగొట్టు తెలిసింది మనస్సునే. అది ఆత్మకి సంబంధం లేదు, ఈ జ్ఞానాలు ఈ విచారణలో కూర్చోగలరు చూడాలి. అది ఆత్మకి సంబంధం లేదు, ఈ క్రియ మాత్రం శరీరానికి సంబంధం లేదు. ఎన్ని మనస్సే, ఎన్ని జీవుడు, ఎన్ని పెంచడం లేదు. ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుంది, ఈ గొడవలన్నీ దానికే, ఈ సాధనలన్నీ కూడా దానికి. అక్కడ చెప్పాడు భగవంతుడు, నేను సాధన బాగా చేస్తున్నాను. కొంతమంది సాధన చాలా బాగా చేస్తాను, అభిమానులు చాలా కష్టపడి సాధన చేస్తారు. సాధన 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 చాలా బాగా చేస్తారు కూడా. వాళ్ళు చెప్పారు భక్తులు వచ్చి నేను సాధన బాగా చేస్తున్నాను. వాళ్ళు భగవాన్ అన్నారు, నువ్వు సాధన చెయ్యి, సాధన చెయ్యి, సాధన చెయ్యి, సాధనలో ఏమి చేయడం చూసుకోవడానికి వచ్చింది. సాధన మానకో, నువ్వు సాధన మానకు, సాధన చెయ్యి, సాధన చెయ్యి, సాధనలో ఏమి లేదని మీకు తెలుసుకోవడానికి వచ్చింది. అంటే ఇక్కడి నుంచి మనం చేసేది తక్కువ, అది నుంచి వచ్చేది ఎక్కువ. మన డబ్బులు మెత్తనే సాధన తెచ్చుకుంటాడు, ఆయన బంగారం అని అనుగ్రహం ఇస్తారు. మన సాధన మత్తుతో సమానం. ఇదే ఒక సెయింట్ అన్నాడు అరుణాచల్ వస్తుంది, నువ్వు నాకు వ్యాపారం జరుగుతుంది, నా దగ్గర నువ్వు మట్టు పుచ్చుకుంటున్నావు, నేను నాకు బంగారం ఇస్తున్నావు, అంటే ఈ వ్యాపారంలో నువ్వు నష్టపోతున్నా నేను లాభం పొందుతున్నానని అరుణాచల్ ఇస్తాడు అన్నాడు. అప్పుడు ఏదైనా నవీకరించడం కోసం సాధన చేయి, సాధన చేయించున్నావు. నేను ముక్కులు గారు తీసుకోవడం మనం పెట్టాను, ఏదో ముక్కులు గారు తీసుకున్నట్టు నువ్వు పెట్టి నేను తప్పని నాకు ఇచ్చేస్తాను. అదే కృష్ణుడు చెప్పాడు అర్జునుడు, అర్జున ఈ భీష్ముడు నువ్వు చంపుతావా, ద్రోణుని చంపుతావా, కర్ణుని చంపుతావా, చేతులు ఆడించే తను నేను పూర్తి చేసి పెడతాను. నువ్వు ఒకటి చేతులు ఆడిస్తావు, చేతుల మీద ఆడించడం మానకు అర్జునుడు చంపేశ్వరుడు అందరినీ లోకం చెప్పుకోవడం పని నాదు గౌరవం నీకు. ఇది ఒక్క వాక్యం మీరు గుర్తించమంటే తెలుస్తున్నాను, ఒక్క వాక్యం ఈ ఒక్క వాక్యం మీరు గుర్తించమని ఎవరింటికి వారు వెళ్ళిపోండి. నేను ఎవరింటికి చంపి నుంచోని రాణాన్ని చంపుతాను అర్జున, అది అది వాడు అంటే పరమేశ్వరుడు. ఈ ఒక్క వాక్యంలో వాడికి ఎంత శక్తి ఉంచడో, ఎంత జ్ఞానం ఉంచడో, ఎంత ఐశ్వర్యం ఉంచడో, ఎంత వైరాగ్యం ఉంచడో, ఎంత కీర్తి ఉంచడో, ఎంత శక్తి ఉంచడో, ఈ ఒక్క వాక్యంలో మీకు తెలుస్తుంది. పది వాక్యాలు మీరు చెప్పాలి వాడికి ఇష్టం. అంత శక్తి ఉంచిన పరమాత్మ కూడా అర్జునాన్ని ఈశ్వరుని ఆరాధించు, ఎవరైనా ఈశ్వరుడు ఉన్నాడు వాడి విషయాన్ని మీకు తెలియాలని ఆరాధించున్నాడు. ఆ ఈశ్వరుడు ఈయన కృష్ణుడు అంటే ఎవరు కాదు, ఏ ఈశ్వరుని అయితే అర్జున్ని ఆరాధించడం చెప్పారో ఆ ఈశ్వరుడైనా ఈ ఎవరు ఎవరు కాదు అని నేను ఏడనుకుంటే మనం మాటలు పెడతాను. నారాయణ 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 నారాయణ.